ప్రేమేనా? ఆత్మబంధులారా, మీకు జ్ఞానం కలుగుతుందా కలగదా అనుమానం పడక అందరికీ కలుగుతుంది. ఈ జ్ఞానం ఎవరో ఒకరి ప్రాపర్టీ కాదు, ఒకరి సొత్తు కాదు, ఒకరి సొమ్ము కాదు, అందరికీ జ్ఞానం కలుగుతుంది. మీరందరూ వారసులే, జ్ఞానానికి అందరూ వారసులే. అది సందేహపడద్దు, సందేహం రాకుండా చూసుకోండి. మనకు వస్తుందా రాదా, వస్తుందా రాదా అని సందేహిస్తుంటే రోజు మీరు మీ సందేహం మీకు రాకుండా చేస్తుంది. ఇక సందేహపడద్దు మీరు, మీకు జ్ఞానం అనుమానం లేకుండా సంశయరహితంగా మీకందరికీ జ్ఞానం కలుగుతుంది. మీరందరూ కూడా మోక్ష సుఖాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు. మన దైనందిన జీవితం మనకు చిత్తశుద్ధి కలిగేలా ఉండాలి. అనుగ్రహం బయట లేదు, లోపల ఉంది. మనకి చిత్తశుద్ధి కలిగితే ఆ లోపల ఉన్న అనుగ్రహం మనకు అందుతుంది. మనకు చిత్తశుద్ధి కలగదనుకోండి, అనుగ్రహం ఉన్నా అమృతం ఉన్నా మనకి అందదు. మన హృదయంలో ఉన్నదే మనకు అందదు. ఎందుచేత అందదు? చిత్తశుద్ధి లేకపోవటం వల్ల అందదు. భగవంతుడు మంచి పనులు చేయమని చెప్పిన, మంచి మాటలు వినమని చెప్పిన, సాధనాపరంగా ఎన్ని మాటలు చెప్పినప్పటికీ, శ్రవణం చేయమని చెప్పిన, ధ్యానం చేయమని చెప్పిన, ఈశ్వరుని స్మరించమని చెప్పిన, భగవంతుని స్మరించండి, ఈశ్వరుని స్మరించండి, స్మరణ ధ్యానములు విడిచిపెట్టద్దని మనకు భగవద్గీత కూడా చెప్తాను. అలా ఎందుకు చెబుతున్నారంటే, స్మరణ ధ్యానం వల్ల మనస్సు నిర్మలం అవుతుంది, మనస్సు కుదిరిపడుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగితే, చిత్తానికి ఏకాగ్రత కలిగితే, ఆ లోపలన్న పరమాత్మే మీకు తానుగా వ్యక్తం అవుతాడు. లోపల వస్తువు మీకు తానుగా వ్యక్తం అవుతుంది. అయితే అసలు ప్రయత్నం ఏంటంటే, మనం చిత్తశుద్ధి సంపాదించాలనే సంకల్పం ఉండాలి. ప్రయత్నం చేస్తుంటే మనం చేస్తున్న పూజ, మనం చేస్తున్న జపం, మనం చేస్తున్న ధ్యానం మన ప్రయత్నానికి సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, అట్టిగేలా పడిపోకుండా, అట్టి చెట్టు పడిపోకుండా పక్కన ఈ బోట్లు పెట్టి ఉంచుతారు. అలాగే మన లక్ష్యం మెయిన్ ఎలా ఉండాలంటే, చిత్తశుద్ధి సంపాదించడానికి లక్ష్యం పెట్టుకుని దానికి అనుగుణంగా జీవించాలి. దానికి అనుగుణంగా జీవిస్తుంటే ఈ జపము, ధ్యానము, స్మరణ దానికి సహకరిస్తూ ఉండాలి. దేనికి సహకరిస్తూ ఉండాలి? మనం చేస్తున్నటువంటి చిత్తశుద్ధి సంపాదించడానికి ప్రయత్నంలో ఉన్నాం కదా, ఆ ప్రయత్నానికి మన జపము, మన ధ్యానము, మన స్మరణ, మన శ్రవణం మనకు సహకరిస్తూ ఉండాలి. మనం ఏదైనా రోగం వచ్చినప్పుడు ఒక మందులు మింగటమే కాకుండా దానికి అనుగుణంగా పచ్చిం కూడా చేస్తూ ఉంటాం. అదేవిధంగా మన సాధనతో పాటు మనకు సాధన ఉంటుంది, మన లక్ష్యం అదే అయినా ఇవన్నీ మిగతాయన్నీ కూడా జపధ్యానంలో దానికి సహకరించేటట్టుగా మనం అనుకూలంగా మార్చుకోవాలి. ప్రపంచంలో ఏ సంఘటనకి మీరు తొందరపడకండి, కంగారు పడకండి, మనస్సుకి ఆందోళన వద్దు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. మీరు ఇంటికే ఏదైనా చిన్న చిన్న విషయాలకి మీరు కంగారు పడతంటే నష్టపోతారు. నిదానంగా అట్టే పెట్టుకోండి. ఇప్పుడు మనం ఎవరు బ్రహ్మము, నువ్వు దేహము కాదు, ఇంద్రియములు కాదు, మనస్సు కాదు, నువ్వు బ్రహ్మమని శాస్త్రం చెప్తుంది, వేదం చెప్తుంది, మహర్షులు చెప్తున్నారు, బైబుల్ చెప్పింది, అన్ని మతాలు చెప్తున్నాయి. అంటే మన ప్రతి చిన్న విషయానికి కంగారు పడి ఆందోళన పడతాంటే, నేను బ్రహ్మమును కాదు అనే ఏ తలంపు వచ్చినప్పటికీ మనకి బ్రహ్మ మనకు దూరం అయిపోతూ ఉంటాం. ఈ జన్మలో కదా అటువంటి తలంపులు వస్తాయంటే రాబోయే జన్మల్లో కూడా దూరం అయిపోతాం. అంటే ఇప్పుడు ఎవరు మనం? బ్రహ్మమే. ఆ బ్రహ్మానుభవం పొందటానికి అనుకూలమైన తలంపులు వస్తే సరే సరే, నువ్వు బ్రహ్మము కాదనే తలంపులు మీకు వస్తాయనుకోండి, ఆ రోజుకు ఆ రోజు, ఆ జన్మకు ఆ జన్మ వస్తువుకు దూరం అయిపోతాడు. అంటే మీరు ఏదైతే అవునో దానికి కాని తలంపులు వస్తాయంటే దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి. లోపల వస్తువును మన మనస్సు స్మరిస్తూ ఉంటే, స్మరించగా స్మరించగా ఆకారాన్ని చెందుతాం, అంటే ఆ వస్తువును పొందుతాం. నువ్వు ఏదైతే అవునో దానికి సంబంధించిన తలంపులు కాకుండా భిన్నమైన తలంపులు వస్తున్నాయనుకోండి, దానికి వస్తువుకు దూరం అవుతూ ఉంటారు. ఇది చేసే పనుల విషయంలో, మాట్లాడే మాటల విషయంలో, వచ్చే తలంపుల విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్తగా ఉండకూడదు. ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, పరమాత్మ ఒకడు ఉన్నాడు అనే సజీవమైన విశ్వాసం ఉంటే మీకు 90 వంతులు ఆందోళన తగ్గిపోతుంది. అంటే ఈశ్వరుడు మనం భారం వేసి జీవిస్తుంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంటే ఈశ్వరుడు ఉన్నాడా లేడా అని కాకుండా ఉన్నాడు అని విశ్వాసం మనం పెంచుకోవాలి. దానికి తగినటువంటి స్నేహాలు చేస్తూ ఉండాలి, దానికి తగినటువంటి గ్రంథాలు పరిశీలిస్తూ ఉండాలి. ఆ వస్తువును ఎవరైతే తెలుసుకున్నారో, ఆ వస్తువును తెలుసుకోవడానికి ఎవరైతే సాధన చేస్తున్నారో వారితో సహవాసాలు మనం చేయటం మంచిది. వారితో సహవాసం చేయటం వల్ల ఆ సహవాసాలు మనకు సపోర్ట్గా ఉంటాయి. ఏది చిత్తశుద్ధి కలగటం కోసం. అంటే ఇదేమీ లేదు, మనం చేస్తున్న పని మనకు చిత్తశుద్ధి కలగటానికి ఉపయోగపడాలి. మనం చేస్తున్న పని మనకు చిత్తశుద్ధి కలగటానికి ఉపయోగపడకపోతే మన హృదయంలో ఉన్న వస్తువు మనకు అందదు. మీకు ఎప్పుడైతే మనస్సు నిర్మలమైందో, మనస్సుకి అంతర్దృష్టి కలిగిందో, అది మీకు ప్రత్యక్షంగా లోపల ఉన్న వస్తువు తెలుస్తూ ఉంటుంది. ఏ వస్తువునైతే మనం పొందుదామని అనుకుంటున్నామో ఆ వస్తువు తాలూకు అనుగ్రహం లేకుండా దాన్ని పొందలేము. దాని అనుగ్రహం అవసరం. మన ప్రయత్నం ఒకటే సరిపోదు, అనుగ్రహం కూడా అవసరం. ఆచార్యుల వారు చెప్పనివ్వండి, యేసు చెప్పనివ్వండి, కృష్ణుడు చెప్పనివ్వండి, మరొకరు చెప్పనండి, ఒక విషయంలో మటుకు రెండు ఒపీనియన్లు లేదు. అంటే అజ్ఞానాన్ని తొలగించుకోవాలా అవసరం లేదంటే అజ్ఞానాన్ని అట్టి పెట్టుకునేవారు చెప్పలేదు. అజ్ఞానం తొలగించుకోవాలా అట్టి పెట్టుకోవాలా? మనం కొంతమంది అజ్ఞానాన్ని మీరు అట్టే పెట్టుకోండి అని చెప్పలేదు. ఇందులో రెండు ఒపీనియన్స్ లేదు. ఏ ప్రవక్త చెప్పినా, ఏ మహర్షి చెప్పినా, ఏ యోగి చెప్పినా అందరూ అజ్ఞానాన్ని తొలగించుకోమని చెప్పారు. కానీ కొంతమంది మీరు అజ్ఞానాన్ని అలాగే దాచుకోండి అని ఎవరో చెప్పలేదు. ఇందులో టూ ఒపీనియన్స్ లేదు. అజ్ఞానాన్ని తొలగించుకోవడంలో మటుకు ఇంకా రెండు ఒపీనియన్ లేదు. అందరూ ఏకాగ్రంగా చెప్పేది ఏంటంటే దాన్ని తొలగించుకోమని. అది ఎలా తొలగించుకోవాలనేది చాలా టెక్నిక్స్ ఇవేక చూడమండు ఆచార్య స్వామి గారు. అంటే తొలగించుకోమని చెప్పటమే కాకుండా అది ఎలా తొలగించుకోవాలనే టెక్నిక్స్ అనేక రకరకాలుగా మన మనస్సు మన ప్రవృత్తి అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా అనేక సలహాలు చెప్పారు వివేక చూడమండు. అంటే చెప్పటమే కాకుండా మనల్ని అనుగ్రహించారు అందరూ. చెప్పటం సరిపోతుందా? చెప్పటం ఒకటే కాకుండా అనుగ్రహించడం కూడా జరిగింది. అది మనకి ఇంద్రియ నిగ్రహం ఉండి మనస్సులో చాపల్యం తగ్గించుకుని ఇష్టాలు అయిష్టాలకు సంబంధించిన ప్రకోపం తగ్గించుకుని, అంటే రాగద్వేషాలు ప్రకోపం తగ్గించుకుని మనస్సు పలచబడేటట్టు కనుక, మనం మనస్సును పలచబడేటట్టు మనస్సు చక్కగా కాకుండా బాగా పలచబడేటట్టు కనుక చేసుకుంటే స్వామి యొక్క అనుగ్రహం, ప్రభు యొక్క అనుగ్రహం ఇక్కడ అందుతుంది మనకి. ఈ కనుక మనోమౌనం కనుక సాధ్యమైతే, అంటే నీ మనస్సు మూలంలో అణిగిపోతే, నీ మనస్సు పలచబడితే, నీ మనస్సు అణిగితే, నీ మనస్సు కనుక అంతర్ముఖం అయితే, నీ కనుక అంతర్దృష్టి కలిగితే లోకమంతా నీకు ఆత్మగానే కనిపిస్తుంది. లోకమంతా ఆత్మగా కనిపించడమే కాకుండా లోకమైంది నీకు ప్రేమ కలుగుతుంది. అంతర్దృష్టి కలిగిన వాడికి లోకం లోకంగా కనపడదు, లోకం కూడా చైతన్యంగానే, ఆత్మగానే, బ్రహ్మముగానే కనిపిస్తుంది. అంతేకాకుండా నీ మనస్సు బాగా అణిగిపోయినప్పుడు ఒక ఏదైనటువంటి ఒక మౌనం లేదా ఒక శక్తి నీ లోపల నుంచి ఉదయిస్తుంది. ఆ శక్తి ద్వారా నువ్వు దేవుడితో మాట్లాడవచ్చు, ఈశ్వరుడితో నువ్వు మాట్లాడవచ్చు, ఈశ్వరుని ఎలా స్పర్శ చేయొచ్చు. అంటే మీరు బెల్ల ముక్క నోట్లో వేసుకున్నప్పుడు ఆ తీపి ధనం మీ నోటికి ఎలా తెలుస్తుందో అలా ఈశ్వరుకు సంబంధించిన ఫీలింగ్ మీరు పొందవచ్చు. నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారో ఈశ్వరుడితో ఎలా మాట్లాడవచ్చు. ఎప్పుడు? మీకు ఆ పవిత్రత కలిగినప్పుడు. తర్వాత ఆయన డైరెక్ట్గా మీరు దర్శించవచ్చు. ఎప్పుడు? మీ మనసు అణిగినప్పుడు, మీకు మౌనం కుదిరినప్పుడు ఆయన గురించి మనం ఫీల్ అవ్వచ్చు, ఆయన్ని టచ్ చేయొచ్చు. అంతేకాదు ఆయనలో ఐక్యం కూడా అవ్వచ్చు. అది దీనికి షరత్ ఏంటి? ముందు జీవలక్షణాలు తగ్గాలి, మనస్సు అణగాలి, లోచూపు కలగాలి, దానికి అంతర్దృష్టి కలగాలి దేనికి? మనస్సుకి. అప్పుడు మీకు ఉన్న వస్తువు స్పష్టంగా వ్యక్తమవుతుంది అని చెప్పడానికి వేటు చూడమణిలో కొన్ని శ్లోకాలు ఖర్చు పెట్టారు. గురువు ఏం చేస్తాడంటే నీకు కొత్తదేమీ తెచ్చిపెట్టాడు, నీ హృదయంలో ఉన్న చైతన్యాన్ని నీకు అందీలేక సహాయం చేస్తాడు వాడి గురువు. దాని గురించి ఇక్కడ ఆచార్యులు వారు కొన్ని వివరణలు చెబుతున్నారు. టు హూమ్ దెర్ ఈజ్ నో సుపీరియర్, నీ లోపలున్న వస్తువు కంటే బ్రహ్మాండమైన వస్తువు, దానికంటే పెద్ద వస్తువు, దానికంటే పవిత్రమైన వస్తువు, దానికంటే మించిన వస్తువు, దానికంటే సమానమైన వస్తువు లేనే లేదు. హృదయంలో ఏ ఈశ్వరుడైతే నీలో అంతర్యామిగా ఉన్నాడో దానికి తోడు సమానమైన వస్తువు కానీ, దానికి మంచిన వస్తువు కానీ, కానీ దానికంటే గొప్ప వస్తువు కానీ, దానికంటే పవిత్రమైన వస్తువు కానీ లేనే లేదు. అసలు ముందు ఆ విషయానికి నువ్వు రావాలి. దెర్ ఈజ్ నో సుపీరియర్. దానితో సమానమైన వస్తువు లేదు, దానితో సమానమైన వస్తువు లేనప్పుడు దానికంటే గొప్ప వస్తువు ఎలా ఉంటుంది? అంత గొప్ప వస్తువు నీ హృదయంలో ఉంది, కానీ నీకు తెలియకపోవటం వల్ల ఏది లేదు 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 అనుకుంటున్నావు. నీ హృదయంలో ఉన్నకంటే గొప్ప వస్తువు అంటే ఈ లోకంలో కాదు ఇతర లోకాల్లో కూడా లేదు. అంత గొప్ప వస్తువు నీ హృదయంలో పెట్టుకుని ఏమీ లేదు ఏమీ లేదని రోడ్ల మీద పడి తిరుగుతున్నావు నువ్వు అంటున్నారు స్వాములు వారు. దెర్ ఇస్ నో సుపీరియర్, ది సుపీరియర్ ఆఫ్ ఆల్. దాని ఈ లోకంలోనే కదా, పరలోకంలో కూడా నీ హృదయంలో నా సద్వస్తువు కంటే గొప్ప వస్తువు లేనే లేదు. అంత బంగారం నీ హృదయంలో ఉంది. అయితే నీ ఇంటిలో ఉన్న బంగారం వల్ల నీ హృదయంలో ఉన్న బంగారం తెలియదు. నీ మనస్సును బంగారం చేసుకుంటే, నీ బుద్ధిని బంగారం చేసుకుంటే ఆ లోపల ఉన్న బంగారం నీకు తెలుస్తుంది. అక్కడికి వెళితే నీకు అసలు దుఃఖమే కనపడకట్టండి. ఆ వస్తువు ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటుందటండి, జ్ఞానంగా ఉంటుందటండి, శాంతిగా ఉంటుందటండి, సుఖముగా ఉంటుందటండి, నిర్మలంగా ఉంటుందటండి. ఏమీ తను తప్పించి ఇంక ఏమీ అక్కడ కనిపించదటండి. ఆ వస్తువు అలాగా ఉంటుందటండి. ఆ వస్తువు దగ్గరికి వెళ్ళిన వారికి ఇంకా మోహం కలగదటండి. ఏం చేత మోహం కలగడానికి ఇంకొకళ్ళు ఉంటే కదా అంటున్నారండి ఆచార్యులు వారు. ఆ వస్తువు దగ్గరికి వెళ్ళిన వాడికి ఇంకా మోహం కలగదటండి. ఏం చేద్దంటే ఆ వస్తువు తప్పించి ఇంకోటి స్ఫురించదు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి. అంటే రెండుంటే మోహం కలుగుతుంది, కానీ ఉన్నది ఒకటైతే మోహం ఏం కలుగుతుంది? మోహం ఏమీ కలగదు. ఇప్పుడు మనం మూడుతో మాట్లాడి మాట్లాడినా ఇవన్నీ వ్యవహారిక సత్యాలు. ఆ లోపల ఉన్నది ఒకటే అది పారమార్థిక సత్యం. అంటే ఎప్పుడు సత్యం అంటే సర్వకాల సర్వావస్థలు, అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో, సృష్టి ఉన్నా సృష్టి లేకపోయినా, దేహం ఉన్నా దేహం లేకపోయినా, జీవుడు ఉన్నా జీవుడు లేకపోయినా, తనంతట తానుగా ప్రకాశిస్తూ ఎప్పుడు ఉండేదే సత్యం. ఏ ఈశ్వరులోంచి, ఏ సత్యములోంచి ఈ సృష్టి అంతా వచ్చిందో ఆ సత్యం ఆ ఈశ్వరుని హృదయంలో కూడా ఉన్నాడన్న సంగతి నీకు తెలియటం లేదువయ్యా. ఇప్పుడు మన శరీరం చనిపోయిన తర్వాత ఇంకో జన్మ వస్తుంది మనకి. అది ఆ శరీరం చనిపోయాక ఇంకో జన్మ వస్తుంది, ఆ శరీరం చనిపోయాక ఇంకో జన్మ వస్తుంది. ఇలా ఎందుకు వస్తాయంటే జన్మలు మనలో ఉన్న లోపాలు పోయే వరకు జన్మలు వస్తూ ఉంటాయి. ఇది మన పొరపాటు కానీ ఈశ్వరుడు పొరపాటు కాదు. మనలో ఏమి లోపాలు లేవనుకోండి, ఇంకా జన్మలు కూడా ఆగిపోతాయి. ఇప్పుడు మనలో ఏమి రోగం లేదనుకుంది, హాస్పిటల్ తోటి డాక్టర్ తోటి పని ఏంటి మనకి? రోగం ఉన్న వాళ్ళకి హాస్పిటల్లో డాక్టర్ల చుట్టూ తిరగాలి కానీ మనకు పని ఏంటి? అలాగే మీకు ఏమీ లోపం లేదనుకోండి, లోకంతో పని లేదు, ఇంకో దానితోటి పని లేదు, ఏమీ లేదు. లోపం లేని వాడు లోకంలోకి రావాల్సిన పని లేదు. లోపం ఉన్నాడు మటుకు వచ్చి తిరుగుతారు లోకంలోకి. ఏం చేత భగవంతుని ఇంకో అవకాశం ఇస్తాడు ఆ లోపాన్ని పోగొట్టుకోవడానికి? మనం ఆ లోపాలను పోగొట్టుకోం, మళ్ళీ ఇంకో కొత్త లోపాలు సంపాదించి మళ్ళీ అది లోడ్ చేసుకుని ఇంకో జన్మలోకి వెళతాం. మనలో లోపాలు పెరిగి కొద్ది దేహబుద్ధి పెరుగుతుంది, అహంభావన అహంకారం అజ్ఞానం మన పిలక పట్టుకుని ఆడిస్తాం. మనకంటే బలమైన వాడు మన జుట్టు పట్టుకుని ఆడిస్తున్నాడు అనుకోండి, ఆ ఇటుకంతా ఏముంటే అది అంతే చేయాలి. అలాగే ఏం చేస్తుంది, మనకు లోపాలు పెరిగిపోయి దేహబుద్ధి పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది, అది ఎలాగ పట్టుకుంటుంది. పట్టుకుని ఏం చేస్తుంది, మనం అటు ఇటు తిప్పుతూ ఉంటుంది, అది ఎటుకంటే ఏమంటే అది వేస్తాం. రుజువులకి సాక్ష్యాలకి వెళ్ళక్కర్లేదు, లోపం ఉందని చెప్పి మానవుడికి జన్మ వచ్చి తీరుతుంది. మనం రోగం తగ్గించుకున్నాం అనుకోండి, తగ్గిపోయింది అనుకుంటాం అనుకోండి, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తాం. మళ్ళీ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన 10 రోజులు ఇంకో రోగం వచ్చింది అనుకోండి, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగే ఎన్ని లోపాలు ఉన్నా ఆ లోపాలు పూర్తిగా క్షయం అయ్యే వరకు, బలహీనతల క్షయం వరకు నువ్వు ఎక్కడికి రావాలి? ఈ భూమి మీదకి రావాల్సింది. ఏదో శవాన్ని వేసుకొని రావాలి. ఆ లోపాలు ఏం చేస్తాయంటే, ఈ శవమే నువ్వు, ఈ శవమే నువ్వు, బ్రహ్మము నువ్వు కాదు, లోపల నువ్వు ఈశ్వర స్వరూపం నువ్వు కాదు, ఈ దేహమే నువ్వు, దేహమే నువ్వు అని దేహబుద్ధిని పెంచేస్తాయి, వ్యక్తిభావాన్ని పెంచేస్తాయి, అహంభావాన్ని పెంచేస్తాయి, అహంకారాన్ని పెంచేస్తాయి. ఈ లోపాలు పెరిగి వెళ్ళి ఇంకోటి జ్ఞాపకంతుకాలు మనకు అహంభావన పెరుగుతా ఉంటుంది. దీనికి దానికి కనెక్షన్ ఉంది. ఒక మనిషికి లోపాలు తగ్గుతాయంటే అహంభావన తగ్గుతూ ఉంటుంది. ఒక మనిషికి లోపాలు పెరుగుతాయనుకోండి, దాంతోపాటు అహంభావన కూడా పెరిగిపోతూ ఉంటుంది. కొంతమందికి అహంభావన చాలా ఎక్కువ ఉంటుంది కానీ బయటికి మటుకి కనపడకుండా జాగ్రత్తగా ముస్తాబు చేసి ఉంచుతారు దాన్ని. కానీ లోపల ఈశ్వరుని ఎక్కడ చేయగలం మనం? కొంతమంది కొంచెం నాగరికత తెలుసున్న మనుషులు ఉంటారు, కొంచెం కల్చర్డ్ అంటారు, అంటే వాడు కొంచెం సజ్జత సంస్కారం లోపల ఉన్నది బయటికి కనపడకుండా చూసుకుంటారు, ఏది అహంకారం. కానీ లోపల ఈశ్వరుడు కన్ను మనం ఎక్కడ ముయ్యగలం? నువ్వు ఈశ్వరుని కలుసుకోలేనప్పుడు ఎలా చూసుకోవాలంటే గౌరవభావంతో, ఆ ప్రియంగానే చాలా ఇష్టంతో, నీతిమితులు, డ్యూ రెస్పెక్ట్, ఇట్ డ్యూ రెవరెన్స్, ఆయన పట్ల తగినటువంటి గౌరవం, తగినటువంటి విశ్వాసం, ఆయన అంతస్తు గురించి మనకు ఒక అవగాహన, ఇవన్నీ ఉంటే దాని మీద మనకు ప్రేమ కలుగుతుంది. కానీ లేకపోతే కలగదు. ఈశ్వరు పట్ల మనకు గౌరవం లేకపోతే, భక్తి లేకపోతే, ప్రేమ లేకపోతే ఆయన మనకి తెలియబడ్డం. అందుకే ఉపనిషత్తు ఏమి చెప్పిందంటే, ఈశ్వరు పట్ల నీకు ప్రేమ లేనప్పుడు ఆయన నీ హృదయంలో ఉన్నప్పటికీ నీకు దూరంగా ఉన్నట్టే లెక్క. తెలుసున్నవాడికి దగ్గరగా ఉంటాడు, తెలియని వాడికి దూరంగా ఉంటాడు. తెలుసున్నవాడికి దగ్గరగా ఉంటాడు, తెలియని వాడికి దూరముగా ఉంటాడు. అంటే ఇక్కడ ఆచార్యుల వారు ఏం చెబుతున్నారు, నా వస్తువు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అదే నీవన్న సంగతి నీకు తెలిసాక నాకు ఒక శరీరం ఉంది, పోనీ ఉంటే ఉంటుంది, ఊడిపోతే ఊడిపోతుంది అంటాం. కానీ నీకు శారీరక దేశం ఉంటే ఉంటావు, ఉన్నప్పుడు ఏదో కొంచెం మంచినీళ్ళు ఇస్తావు అంటాం పెడతావు, ఊడిపోయినప్పుడు ఊడిపోతుంది. దేశం ఊడిపోయినప్పుడు నేను పోతున్నాను నువ్వు అనుకో, ఎంచదంటే అది నువ్వు కాదన్న సంగతి నీకు తెలిసింది కాబట్టి. నీ లోపల వస్తువు ఏమిటి? జ్ఞానస్వరూపం, ఆనంద స్వరూపం. ఆ వస్తువు ఎవరు? దాన్నే బ్రహ్మము అని పిలుస్తారు. ఆ బ్రహ్మము కంటే ఏదైనా ఎక్కువ ఉందనుకుంటున్నావేమో, ఇంతకంటే పెద్ద వస్తువు, ఇంతకంటే గొప్ప వస్తువు ఏమైనా ఉందనుకుంటున్నావేమో. అలాగే అనుకోకు, ఏదీ లేదు దానికంటే గొప్పగా, ఇంకోటి లేనే లేదు. అన్నిటికంటే గొప్ప వస్తువు నీ హృదయంలోనే ఉందవయ్యా. ఎక్కడో ఏదో ఉందనుకుంటున్నావేమో నువ్వు దూరమే, నీ హృదయంలో ఉంది. అయితే నీకు లోచూపు లేక నీకు తెలియటం లేదు. అది ఉంది దవ, అది బ్రహ్మము ఉంది 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 అంటే అది ఎవరు అనుకుంటున్నావు? అది నీవే, అది నీవే అన్న సంగతి నీకు తెలిసిన తర్వాత ఉన్నది జ్ఞానమే, ఉన్నది అజ్ఞానమేనవ్యా. అంటే అజ్ఞానం అజ్ఞానం అంటే ఏమీ లేదు. అజ్ఞానం అజ్ఞానం అంటే మనం ఎవరో మనకి తెలియకపోవటం అజ్ఞానం, తెలిస్తే జ్ఞానం, అంతకంటే ఏమి లేదు. మనం ఎవరో మనకి తెలిస్తే జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. బ్రహ్మము నీవే, కానీ బ్రహ్మము నీవైనప్పటికీ ఆ బ్రహ్మము నీవన్న సంగతి నీకు తెలియటం లేదు. ఆ బ్రహ్మము నీవన్న సంగతి నీకు అది తెలియటం లేదు. అందుచేత ఏం చేస్తావంటే, నువ్వు కుదిరిగా కూర్చుని గంతులు వేయకుండా మనసు నిర్మలంగా అట్టి పెట్టుకుని, ఏదైతే నువ్వన్న శాస్త్రం చెబుతుందో, గురువు చెప్తుందో, భగవద్గీత చెబుతుందో, ఆ వస్తువు నిర్మలంగా కూర్చుని దాన్ని నిరంతరం స్మరించు, ధ్యానించు, అప్పుడే నీ చేతికి అందుతుంది. కింద రోజు చెప్పి మాటలు బోధాన్ని వేసుకుని వెళ్లకుండా ఉపనిషత్తులు ఏమని చెప్పినాయి, పరమేశ్వరుడు ఏమని చెప్పాడు, జ్ఞాని ఏమని చెప్పాడు, దాన్ని ప్రమాణంగా తీసుకుని, ఉపనిషత్తు వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని, పరమేశ్వరుడు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని, నీ మనస్సును కుదిరిపరుచుకుని, నీ మనస్సును కంగారు పెట్టుకోకుండా నిరంతరం నువ్వు ఆ బ్రహ్మము నీ మనస్సులో, నీ చిత్తంలో, నీ బుద్ధిలో కనుక స్మరిస్తూ ఉంటే ఆ వస్తువు నీకు అందుతుందయ్యా. అందకుండా ఎక్కడికెళుతుంది? ఉంది కాబట్టి అందుతుంది అంటున్నారు స్వాములు వారు. అంటే నువ్వు విషయాన్ని ఎలా చింతిస్తున్నావో, లోకాన్ని ఎలా చింతిస్తున్నావో, నీ దేహాన్ని ఎలా చింతిస్తున్నావో, ఏదో చింతిస్తున్నావు కదా నువ్వు, ఆ చింతించి బదులు బ్రహ్మమనే చింతిస్తుంటే అది నీకు చేతికి అందుతుంది. ఏం చేత అందుతుంది? అది ఉంది కాబట్టి అందుతుంది, లేకపోతే నువ్వు చింతించిన అందదు. ఇక్కడ నిలుకో, అది లోపల అసలు బ్రహ్మం అంటూ ఉంది కాబట్టి నువ్వు చింతిస్తుంటే అందుతుంది, అది లేనే లేదనుకో, నువ్వు చింతించినా అందనే అందదు. నీకు ఏదైనా సందేహం ఉంటే నువ్వు గురువుని ఆశ్రయించి, గురువుని అడిగి నీ సందేహాన్ని నివారణ చేసుకో. అంటే నీకు ఏదైనా సందేహాలు ఉన్నాయనుకో, గురువుని సమీపించి, గురువుని ప్రశ్నించి, వినయముగా ప్రశ్నించి, అవినయముగా కాకుండా నీకు ఏదైనా సందేహం ఉంటే సందేహాన్ని నివృత్తి చేసుకుని, అంటే మరి సందేహం ఉందనుకోండి కంటిలో నరుసులాగా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది. అంచేత మీరు దేన్నైతే మీరు పొందుదాం అనుకుంటున్నారో, ఆ వస్తువుకు సంబంధించినటువంటి సందేహాలు ఏం పెట్టుకోవద్దు. ఒకవేళ సందేహాలు ఉంటే గురువుని సమీపించి ఆ సందేహాన్ని నివారణ చేసుకోండి, శాస్త్రాన్ని పరిశీలించండి. మీరు 24 గంటలు మీ అహంకారం చుట్టూరు తిరుగుతా అంటే, మీ దేహం చుట్టూరు తిరుగుతా అంటే, దేహ బుద్ధి చుట్టూరు తిరుగుతా అంటే మీకు బ్రహ్మం ఎలా తెలుస్తుంది? కొంతమందికి వాళ్ళ మనసు చుట్టూరు తిరగడం వాళ్ళ మనసుకు సంబంధించిన గొడవలే కానీ ఇంకో గొడవే ఉండదు, ఎంచేది అది ఒకటేనేదో అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అంటే శృతి ఏమి చెప్పిందంటే, నేను ఎన్ని జన్మలు ఎత్తినా, కోటి జన్మలు ఎత్తినా నీ మనస్సు నశించకుండా నీకు మోక్షం రాదు అని చెప్పింది వేదం. శరీరం మరణించకముందే ఈ మనస్సు కనుక తన మూలంలోకి వెళ్ళకపోతే ఇప్పుడు చావుకు దొరికేస్తాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. శరీరం మరణించక ముందే ఈ జీవుడు కనుక తన మూలంలోకి, ఈ మనస్సు యొక్క మూలంలో కనుక జీవుడు వెళ్ళకపోతే వీడు చావుకు దొరుకుతాడు, అంటే యమధర్మరాజుకు దొరుకుతాడు. ఈ శరీరానికి మరణం రాకముందే కనుక ఈ మనోమూలంలో ఉన్న చైతన్యాన్ని అవతరడే అనే వస్తువుని కనుక వాడు తెలుసుకుంటే వాడికి చావుతోటి పని లేదు, యమధర్మరాజుతోటి పని లేదు. అంటే నువ్వు పొందవలసింది ఏదో ఎక్కడే ఇప్పుడే నువ్వు పొందడానికి ప్రయత్నం చేయి. నీ కాలాన్ని పాడు చేసుకోవద్దు, కర్తృత్వం పెట్టుకోవద్దు. ఇదంతా నా వల్ల అవుతుంది, ఇదంతా నేనే చేస్తున్నానే కర్తృత్వం ఏమి పెట్టుకోవద్దు. నువ్వు నువ్వు ఏ పని చేసినా లోకం సంతోషించినా, లోకం సంతోషించకపోయినా ఈశ్వరుడు సంతోషిస్తే చాలు అనుకునే భావనతోటే పని చెయ్యి. ఒకసారి మీరు మంచి పని చేస్తే మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, అలాగే వెళ్ళొద్దు. ఇంకా ఇది శివదృష్టిలోకి వెళ్ళొద్దు, శివదృష్టిలోకి రా. ఎంతగా మనకు మోక్షం ఇచ్చేవాడు ఈశ్వరుడు. ముందు నీ సందేహాల్లోంచి బయటపడు, నీ లోపాల నుంచి బయటపడు. మనకి ఏదైనా శరీరానికి ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తే మన శరీరాన్ని ఎక్స్రే ఎలా చేస్తారో, నీ మనసులో ఏముందో ఎక్స్రే తీసుకోను. అయితే హాస్పిటల్లో యంత్రం ఉంటుంది ఎక్స్రే తీయడానికి, నువ్వు శాస్త్రాన్ని దగ్గరగా పెట్టుకుని నువ్వు నీ మనసుని ఎక్స్రే తీసుకో. అప్పుడు నీ మనసుని ఎక్స్రే తీసుకుంటే నీ లోపాలు తెలుస్తాయి. ఏ లోపం ఉందో ఆ లోపాలకు సంబంధించిన నివారణకు నువ్వు కృషి చేసి అభివృద్ధిలోకి రా. చాలామందికి సంతోషం అంటే ఇష్టం, దుఃఖం అంటే ఎవరికి ఇష్టం, బాధ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. నీకు ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఎవరికి ఇష్టం ఉండదు. ఆ బాధ కూడా భగవంతుడు నీకు ఆ బాధ కూడా ఎంతకి పంపిస్తాయంటే, బాధ ద్వారా ఒక లోపం తీసేయడానికి కావాలనే ఆ బాధ పంపిస్తాడు. అది నీకు అర్థం కాక భగవంతుడు ఈ బాధ పంపాడంటే ఈ పడలేకపోతున్నాం, ఈ బాధ పంపాడంటే ఈ బాధ పంపాడంటే అనుకుంటా. నీకు సంతోషాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడే, బాధను ఇచ్చేవాడు కూడా ఈశ్వరుడే. ఆ బాధను ఎందుకు ఇస్తాడని నీ మీద ఇష్టం లేకుండా ఇవ్వటం కాదు, అంటే ఆ బాధను పంపించి మీలో ఉన్న లోపాన్ని కక్కించడం కోసం ఈశ్వరుడు యొక్క ప్రణాళిక. అదేమిటది? ఈశ్వరుని యొక్క ప్రణాళిక. ఒక్కొక్క బాధను పంపించి ఒక లోపాన్ని తీసేస్తూ ఉంటాడు. దీనికి రమణస్వామి అన్నారు, బాగా సుఖాలు అనిపించే వాళ్ళకి, బాగా భోగాలు అనిపించే వాళ్ళకి పుణ్యం ఖర్చు అయిపోతుంది, బాధలు పడే వాళ్ళందరికీ పాపం ఖర్చు అవుతుంది. ఇందులో పాపం ఖర్చు అవ్వడం మంచిదా, పుణ్యం ఖర్చు అవ్వడం మంచిదా అన్నారు ఆయన. మా రోజులు బాగా వెళ్ళిపోతున్నాయండి, మా రోజులు చాలా బాగున్నాయని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకు ఉన్న పుణ్యం అంతా ఖర్చు అయిపోతుందన్న సంగతి వాళ్ళకి తెలియటం లేదు. మేము బాధపడుతున్నామండి, ఈ రకంగా బాధపడుతున్నాం, ఆ రకంగా బాధపడుతున్నాం అని అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఆ బాధ ద్వారా వాళ్ళకి పాపం ఖర్చు అవుతుందన్న సంగతి వాళ్ళకి తెలియదు, కాబట్టి కంగారు పడతారు. అంటే ఎప్పుడైతే నీలో ఉన్న ఆ మనస్సులో ఉన్న లోపాలను ఎప్పుడైతే నువ్వు బయటకు తోలేసావో, ఆ లోపాలను ఎప్పుడైతే బలహీనతలను ఎప్పుడైతే బయటకు తోలేసావో, అప్పుడు వస్తువు నీకు మసక మసక కాకుండా స్పష్టంగా, నీకు స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. అంటే నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నానో, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారో, అంత స్పష్టంగా నీ హృదయంలో ఉన్నటువంటి వస్తువు నీకు వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి ఒక ఇక్కడ 10 మంది పోలీసు వాళ్ళు వచ్చారనుకోండి, ఇక్కడికి అనుకోండి, అందులో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడనుకోండి. ఎవరు ఈ 10 మంది పోలీసుల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడనుకోండి, వాడు సబ్ ఇన్స్పెక్టర్, మిగతా పోలీసు వాడని మనకు తెలిసిపోతూ ఉంటాం. వాడేమో సబ్ ఇన్స్పెక్టర్, మిగతా వాళ్ళందరూ పోలీసు వాళ్ళు. అంటే పోలీసు వాళ్ళు టోపీ వేరు, సబ్ ఇన్స్పెక్టర్ టోపీ వేరు. నీకు అర్థమవుతుందా? అంటే నేను సబ్ ఇన్స్పెక్టర్ని, నేను సబ్ ఇన్స్పెక్టర్ని చెప్పక్కర్లేదు. వాడు నీకు అర్థమవుతుందా? ఆడు సరిగ్గా ఆడు వీడి సబ్ ఇన్స్పెక్టర్, ఈడు పోలీసు వాళ్ళని తెలిసిపోతుంది. అలాగే నీ దేహం లోపల ఎన్ని అవయవాలు ఉన్నాయి, ఎన్ని గొడవలు ఉన్నాయి, ఎన్ని వికారాలు ఉన్నాయి, వస్తువు నీకు వ్యక్తమైనప్పుడు ఈ సబ్ ఇన్స్పెక్టర్ అని నీకే తెలిసిపోతున్నావయ్యా అంటున్నారు ఆచార్యుల వారు. సబ్ ఇన్స్పెక్టర్ నేను, సబ్ ఇన్స్పెక్టర్ నేను, సబ్ ఇన్స్పెక్టర్ని చెప్పక్కర్లేదు. అది వేషాన్ని బట్టి మనకు ఎలా తెలిసిపోతుందో, పక్కన పోలీసు వాళ్ళు ఉన్నప్పటికీ వీడియో సబ్ ఇన్స్పెక్టర్ని ఎలా తెలిసిపోతుందో, అలాగే మన దేహంలో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ, ఎన్ని వికారాలు ఉన్నప్పటికీ, ఆ వస్తువు మటుకి వ్యక్తం అయినప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఎలా కనిపిస్తూ ఉంటాడో, నీ లోపల ఉన్న వస్తువు అంత స్పష్టంగా సందేహరహితంగా నీకు తెలుస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా సన్యాసులు ఏమంటారంటే, లోకాన్ని విడిచిపెట్టండి, లోకాన్ని విడిచిపెట్టండి అంటారు. నాకు అర్థమవుతుందా? లోకాన్ని విడిచిపెట్టమంటే లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా పారిపోమని కాదు, లోకాన్ని విడిచిపెట్టమంటే లోకంలో ఉన్న దోషాలను విడిచిపెట్టమని. అంటే మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అంటే అన్నం తింటాం మానేయమని కాదు, అనారోగ్యం చేసే పదార్థాలు తినవద్దని. అలా లోకాన్ని విడిచిపెట్టండి, లోకాన్ని విడిచిపెట్టి గియోగ్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టండి, విడిచిపెట్టండి ప్రపంచాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం? ప్రపంచంలో ఉన్న దోషాలను విడిచిపెట్టండి. మీరు ఏదైనా పొరపాట్లు చేస్తుంటే పొరపాట్లు చేయకుండా ఆపి చేయండి. ప్రపంచాన్ని విడిచిపెట్టేమంటే ఇది విడిచిపెట్టి ఎక్కడికి పారిపోమన కాదు. ఇందులో నీకు ఏదైనా దోషాలు అనుకున్నప్పుడు ఆ దోషాలను విడిచిపెట్టే, ఆ పొరపాటుని విడిచిపెట్టే. ఎందుకు విడిచిపెట్టాలి ఉంటే అప్పుడు ప్రపంచానికి ఆధారంగా నీకు ఆధారంగా ఉన్న వస్తువు నీకు వ్యక్తం ఉండడం కోసం ఆ ప్రపంచంలో ఉన్న పొరపాట్లు విడిచిపెట్ట. ఇక ఏమంటున్నారు స్వాముల వారు, ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఈ లోకంలో ఉండగా ఈ శరీరంలో ఉండగా నీ హృదయంలో ఉంటుంటే ఆ బ్రహ్మం నీకు వ్యక్తమైందో, ఈ ప్రపంచం అంతా ఈ లోకం అంతా ఈ దేవతలందరూ ఈ దేవుళ్ళందరూ ఇతర లోకాలయ్యా, నీ వచ్చి నదులు వెళ్ళి సముద్రంలో ఎలా కలుస్తాయో అలాగే ప్రపంచం వచ్చి నీ హృదయంలో లయమైపోవచ్చు. ప్రపంచం అంతా వచ్చి నీ హృదయంలో లయమైపోతున్నావయ్యా, ఈ కృష్ణుడు ఈ రాముడు ఈ అల్ల ఈ దేవుళ్ళు అప్పుడు అందరూ నీ హృదయంలోనే ఉన్నారన్న సంగతి నీకు తెలుస్తుంది. ఎవడైతే నువ్వు దేవతలు అనుకుంటున్నావో ఆ దేవతలందరూ ఎక్కడున్నారు నీ హృదయంలోనే ఉన్నారన్న సంగతి నీకు తెలుస్తుంది. నీ రాముడు నీ కృష్ణుడు కూడా ఎక్కడో ఉన్నారనుకున్నావు, నీ హృదయంలో ఉన్న వస్తువు అనుభవంలోకి వచ్చాక వాళ్ళు కూడా హృదయంలోనే ఉన్నారన్న సంగతి నీకు తెలుస్తుంది. అంటే మనకి తలకాయ ఉంది, చెవులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, పొట్ట ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అనుభవం మట్టుకి మొట్టమొదటి మన హృదయంలోనే పొందారు. బ్రహ్మము అంతటా ఉంది, నీ హృదయంలో కూడా ఉంది, లోపల ఉంది, బయట ఉంది, కుడివైపునుంది, ఎడం వైపునుంది, పైన ఉంది, కింద ఉంది, అంతటా ఉంది, అంతటా ఉంది, నీ హృదయంలో కూడా ఉంది. అయితే నువ్వు అంతటా ఉన్న గొడవ పెట్టుకోకన్నారు ముందు నీ హృదయంలో ఉన్న వస్తువుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ముందు నీ హృదయంలో ఉన్న వస్తువుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, ఎక్కడో కేంద్రం పెట్టుకో. ముందు నీ హృదయంలో ఉన్న వస్తువుని తెలుసుకున్నప్పుడు నీకే తెలుస్తున్నావయ్యా, ఇదే బయట ఉంది, బయట ఉన్నది లోపల ఉంది, లోపల ఉన్నది బయట ఉన్నది, ఇక్కడ ఉన్నది అంతటా ఉన్నది, అంతటా ఉన్నది ఇక్కడ ఉంది అనే సంగతి నీ హృదయంలో ఉన్న వస్తువు తెలిసాక నీకు తెలుస్తుంది. అంతటా ఉంది అంతటా ఉందని అలా వెళ్ళిపోకు నువ్వు. ముందు అంతటా ఉన్నది నీ హృదయంలో ఉంది కాబట్టి నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు తెలిస్తే అంతటా ఉన్న వస్తువు కూడా నీకు తెలుస్తుంది. ఎందుకే తెలుస్తుంది, ఇదే అంతటా ఉంది కాబట్టి. లాజిక్ చూడండి, వండర్ఫుల్ లాజిక్. మనం ఏం ఆక్షేపించడానికి వీల్లేదు ఇందులో, మోస్ట్ సైంటిఫిక్. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నావు, నేను లోపల ఉన్నాను, నాకు బయట ప్రపంచం ఉందని నువ్వు అనుకుంటున్నావు. వస్తువు నీకు అనుభవంలోకి వచ్చింది, ఆ ప్రపంచము శరీరము నీకు లోపలే ఉంటాయి కానీ బయట ఉండవు. అంటే ఆ బ్రహ్మము నువ్వు అని తెలుస్తుంది, నాలో శరీరం ఉందనిపిస్తుంది కానీ శరీరం లోపల నేనున్నాను అనిపించదు, బ్రహ్మ అనుభవం నీకు కలిగాక. అంటే ఆ బ్రహ్మములో ఒక భాగంగా నీకు ఆ శరీరం కనిపిస్తుంది కానీ ఆ శరీరం పోయినంత మాత్రం చేత నువ్వు పావు అన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది, అది బ్రహ్మానుభవం అంటే. అప్పుడు నిన్ను ఎముడు ఏమీ చేయలేడు, కాలం నిన్ను ఏమీ చేయలేదు. అంటే ఆ వస్తువు బ్రహ్మం వస్తువుది స్వతంత్రమైనది, ఏకమైనది, దేశానికి కాలానికి అతీతంగా ఉంటుంది. అది ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోవటం అలా ఉండదు, అంతటా ఉంటుంది, అవధులు లేకుండా ఉంటుంది, అందరిలోనే ఉంటుంది, లోపల ఉంటుంది, బయట ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ స్వాములు వారు చెప్పేది ఏంటంటే, ఏకగతమైన నేనండి, వ్యక్తిగతమైన నేనండి, ఈ బుద్ధి గాని ఏదో రకంగా ఆయన సంపరా అంటున్నారు. అద్దెలు కల్పించే వస్తువుని వదులుకుంటేనే కానీ అద్దెలు లేని వస్తువు నీకు దొరకదవయ్యా అంటున్నారు స్వాములు వారు. అద్దెలు కలిగించే వస్తువును నువ్వు త్యాగం చేస్తేనే కానీ అద్దెలు లేని వస్తువు నీకు దొరకదు. అహంకారం అయితే నేను పరిమితులను చేస్తుందో, అహంకారం వదులుకుంటేనే కానీ అవధులు లేని వస్తువు అంతటా ఉన్న వస్తువు నీకు దొరకదు. నీ హృదయ గుహలో ఒక వస్తువు ఉందవయ్యా, నీ హృదయ గుహలో ఈ బ్రహ్మం ఉంది, మంచికి చెడుకి అతీతంగా, వ్యక్తమయ్యే విషయాలకి వ్యక్తం కాని విషయాలకి అతీతంగా, ఈ ద్వంద్వాలకి పుణ్యానికి పాపానికి జన్మలకి పునర్జన్మలకి వీటికి అతీతంగా, నీ పుణ్యపాపాలకు అతీతంగా, నీ మంచి చెడులకు అతీతంగా, ఎక్కడో నీ హృదయ అంతరాళంలో నీ హృదయ గుహలో ఆ వస్తువు ఉంది. నీకోసం ఎదురు చూస్తాందో యా, రామకృష్ణ పరమహంస చెప్పాడు, ఈ జీవుడు కనుక బ్రహ్మను తెలుసుకోవడానికి ఒక అడుగు ఎదరకేస్తే బ్రహ్మము 9 అడుగులు వేసి ఎదరకు వస్తుంది. ఇప్పుడు బ్రహ్మకి మనకు 10 అడుగులు దూరం ఉందనుకోండి, మనం కనుక ఒక అడుగు వేస్తే దాని వైపుకి అది 9 అడుగులు వేసి మన దగ్గరకు వచ్చేస్తున్నారు. ఏం చేయాలి, మన కోసం కనిపెట్టుకుంది మనకు వ్యక్తం అవటానికి. ఇప్పుడు తండ్రి పిల్లడు చూడండి, ఆడు నడక నచ్చేటప్పుడు 2 అడుగులు ఎదరేసి వచ్చాడు, మనం వెళ్ళి తొందరగా ఉండి ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాం. అంత కంపారిజన్ ఉంది, ఆ వస్తువు దయ లేకుండా లేదు, కరుణ లేకుండా లేదు, ప్రేమ లేకుండా లేదు. దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపమే అనుగ్రహం, దాని స్వరూపమే కరుణ, దాని స్వరూపమే ఎఫెక్షన్, దాని స్వరూపమే లవ్, దాని స్వరూపమే గ్రేస్. హృదయ గుహలో ఆ కేవ్లో ఆ హృదయ గుహలో హృదయం యొక్క కేవలం ఉన్నటువంటి ఆ సద్వస్తువుని ఆ సత్య వస్తువుని ఆ బ్రహ్మముని నోస్ బ్రహ్మన్, ఎవరైతే ఆ వస్తువుని ఎరుకులోకి తెచ్చుకున్నారో, ఎవరైతే ఆ వస్తువుని ఎరుకులోకి తెచ్చుకున్నారో, ఇట్ ఈజ్ యువర్ ఓన్ సోల్. నీ లోపల నువ్వు ప్రయాణం చేసి, నీ లోపల ప్రయత్నం చేసి ఆ బ్రహ్మ హృదయ గుహలో అది ఎంత దూరంలో ఉందో, ఎంత లోతులో ఉందో, అంత లోతుల్లోకి నువ్వు దిగి ఆ వస్తువుని నువ్వు ఎప్పుడైతే వ్యక్తం చేసుకున్నావో, అండ్ అబౌట్ సీ హిమ్, అవి తెలుసుకునే మళ్ళీ బయటికి రాకుండా అక్కడే ఉండిపోయావు. కొంతమంది వెళ్ళి అక్కడే ఉండిపోతారు. కొంతమంది గురువులు ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళిపోకుండా ఆ గోడ పైన కూర్చొని ఉంటారు. అక్కడ ఆ పక్కన బ్రహ్మం ఉంటుంది, ఈ పక్కన జీవకోటి ఉంటుంది. ఆడు ఇలా గోడ పైన అలాగే కూర్చుంటాడు కానీ అందులో ఉరికేటట్టు, ఎందులోకి ఆ బ్రహ్మంలో ఉరికేస్తే మళ్ళీ ఆ బ్రహ్మం గురించి ఇలా చెప్పడానికి అవకాశం ఉండదు. అలా చూస్తూ ఉంటాడు, ఇలా చెబుతూ ఉంటాడు, అలా చూస్తూ ఉంటాడు, ఇలా చెబుతూ ఉంటాడటండి. మన కోసం ఆ గోడ మీద అలా కూర్చుంటాడటండి. ఆ హృదయ గుహలో బ్రహ్మం ఎలా నెక్కుందో వీడు అలా గోడ మీద నెక్కుంటూ ఉంటాడు. మన దేవుడు మనకి చెప్పడానికి తీరా వెళ్ళి అందులో మునిగిపోతే, అందులో వెళ్ళిపోతే ఇక్కడ చెప్పేవాడు ఎవడు ఉండడు. అంటే మనం బ్రహ్మంలోకి వెళ్ళటం ఎంత కష్టమో వాళ్ళు బయటకు రావటం అంత కష్టం. మనం బ్రహ్మములోకి వెళ్ళటం ఎంత కష్టమో దాన్ని పొందిన వాళ్ళు అందులోంచి బయటకు రావటం అంత కష్టం. పాపం ఆ గోడ మీద కూర్చున్నవాడు పాపం అందులో పడిపోదామనే ఉంటుందట్టండి. ఎందుకంటే ఆ బ్రహ్మములో చేరా అందులో పడిపోతే వీళ్ళకి చెప్పేవాళ్ళే ఎవరు ఉండరేమో అని అలా చూస్తాడటండి, ఇలా చెబుతాడటను, అలా చూస్తాడటను, ఇలా చెబుతాడటను, అలా చూస్తాడు. అది అందులో పడిపోవాలంటుందట మన కోసం ఆ గోడ మీద కూర్చుని ఉంటాడట. వాళ్ళకి శవం ఎందుకంటే వాళ్ళకి శవం లేకపోయినా ఉంటామని సంగతి వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. పైగా బోళ్ళంత చాకరి అండి దీనికి. రోగం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, రెండు పూట్ల కాఫీ ఇవ్వాలి, రెండు పూట్ల ఉప్మాలు పెట్టాలి. ఇప్పుడు తలదూవుకోవడానికే మనకు ఇంచుమించుకొని 45 నిమిషాలు గంట సేపు తలదూవుకోవడానికే పడుతుంది. మనకు తెలియదు కానీ దేహానికి చేసే చాకరి రోజుకు 2 గంటలు 3 గంటలు ఉంటుంది. మనకు అది టైం తెలియదు. చాలా చాకరీ చేస్తూ ఉంటాం. ప్రతిరోజు మనం మామూలుగా టైం లెక్కేసుకుంటే శవానికి మనం చేసే చాకరీ 2 గంటలు 3 గంటలు ఉంటుందండి. రోజు 2 పూట్లు స్నానం చేయించాలి, తర్వాత ఇవ్వాలి, బుట్లు పెట్టుకోవాలి. ఇది ఎంత చాకరీ అని కనపడిన చాకరీ టైం చూసుకుంటే మీకే తెలుస్తుందండి. 2-5 గంటలు 3-5 గంటలు దీంతో ఎవడు శవానాడు చూసుకోవటం తోటే సరిపోతుందండి. పైగా గోడ మీద కూర్చున్న వాడికి కనుక దేహం పడిపోయింది అనుకోండి మాట వరుసకి, ఆ దేహం పడిపోతే వాడికి దుఃఖపడ్డట్టు వాడికి సంతోషం వచ్చేస్తుందంటే దీనికి చాకరీ తప్పింది, వస్తువులో కలిసిపోతున్నాం. ఇంకే వాడికి ఇంక దేహానికి సంబంధించిన చాకరీ ఉండదు. దానికి అన్నం పెట్టక్కర్లేదు, రైలు మీద కూర్చోబెట్టక్కర్లేదు, కార్ల మీద కూర్చోక్కర్లేదు, గుళ్ళ చెట్టులు తెప్పక్కర్లేదు, తలదొక్కర్లేదు. అయితే గోడ మీద కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారటండి, ఇలా చుట్టం అనేసి అలా ఉరికేస్తారటండి. కొంతమంది కొంతమంది పాపం అలా ఎండ దెబ్బ తగులుతున్నప్పటికీ, గాలిపు దెబ్బ తగులుతున్నప్పుడు అలా ఉరికేస్తే వీళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరంటే ఆడు చూడటం, ఇడు చెప్పటం, ఆడు చూడటం, ఇడు చెప్పటం అట్టండి. ఈ లోపల ఎప్పుడో దేహం ఊడిపోయినప్పుడు అటే కలిసిపోతారు. ఏంటంటే మన కోసం బలవంతానక అట్టే పెట్టుకుని గోడ మీద కూర్చున్నారు, కానీ గోడ మీద కూర్చోవాలని కూర్చోవడం కాదు. ఎవడైతే హృదయ గుహలో స్థిరపడ్డాడో, ఎవడైతే హృదయ గుహలో నిలబడ్డాడో, ఎవడైతే హృదయ గుహలో నిష్ఠగా ఉన్నాడో వాడు ఈ దేహం అనే గుళ్ళలోకి, ఈ దేహం అనే గుహలోకి తిరిగి రావక్కర్లేదు. నీకు అర్థమవుతుందా? అంటే మనం ఈ గుళ్ళలు, ఇటువంటి గుళ్ళలు చాలా వస్తాయి. ఏ గుళ్ళలో? ఆచార్య వారు ఏంటంటే ఈ గుళ్ళల మాత్రం ఇంకా తప్పదు. ఏ గుళ్ళలో? ఈ దేహం అనేది ఒక గుళ్ళ. ఈ దేహం అనేది ఈ గుళ్ళ. అంటే హృదయ గుహ మీకు దొరికే వరకు ఈ దేహం అనే గుహలోకి మీరు సిద్ధం అవుతా అంటారు. మళ్ళీ పాలకూడారే మీరు అందరూ సిద్ధం అవుతారని చెబుతున్నారు స్వాముల వారు. అంటే ఎవరికైతే హృదయ గుహ దొరికిందో వాడు ఇంకా దేహం అనే గుహలోకి రావక్కర్లేదు. ఆ హృదయ గుహ దొరకదనుకోండి, ఇప్పుడు ఇంకో 100,000 జన్మల వరకు మనకు హృదయ గుహ దొరకదనుకోండి, మళ్ళీ ఈ దేహం అనే గుహల్లోకి, ఈ దేహం అనే గుహల్లోకి రోజు వస్తూ ఉండవలసిందేనవయ్యా. దీన్ని ఎవరు ఆపుచేయలేరు, దీన్ని ఎవరు ఆపుచేయలేరు. ఆ హృదయ గుహలోని స్థిరపడే వరకు, ఆ హృదయ గుహ నువ్వు తెలుసుకునే వరకు, అది నీ చేతికి అందే వరకు ఇంకా అనుమానం లేదు. నువ్వు ఏ దేవుడి భక్తుడైనా, ఏ గురువుకి భక్తుడైనా ఈ శవాలని మోయవలసిందే, ఈ దేహం అనే గుహల్లోకి, ఈ దేహం అనే గుహలోకి రావలసిందేనవయ్యా. ఇది ఎవరో తప్పించలేరు. ఏంచేట హృదయ గుహలో చావులేని వస్తు ఉంది, ఆ చావులేని స్థితిని నువ్వు పొందితే సరే సరి, లేకపోతే ఈ శివాలను మేయవలసిందే, చస్తూ ఉండవలసిందే, పుడుతూ ఉండవలసిందే, మళ్ళీ చస్తూ ఉండవలసిందే అయ్యా. ఈ సంసార చక్రంలో నువ్వు ప్రయాణం చేయవలసిందే, తినవలసిన మొట్టికాయలను తింటూ ఉండవలసిందే. ఆ హృదయ గుహలో వెళతాం లేని చచ్చిపోయాక వెళతాం ఇంకో చచ్చిపోయాక వెళతామంటే నువ్వు మళ్ళీ దేహం అనే గుహలోకి వచ్చేస్తావు. ఇప్పుడే పట్టుకోవాలి అంటే నీ దేహం ఉండగానే హృదయ గుహలోకి వెళ్ళిపోవాలి. దేహం ఉండగానే హృదయంలో గుహలోకి వెళ్ళామనుకో, మళ్ళీ దేహం అనే గుహలోకి వచ్చేస్తానికి అవకాశం లేదు. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత తెలుసుకుంటాం లేదంటే కుదరదు. చచ్చిపోతే మళ్ళీ దేహం వచ్చేస్తుంది, మళ్ళీ దేహం అనే గుహలోకి వచ్చేస్తావు, ఈ గుహలోకి రావాల్సిందేనమ్మా. కొంతమందికి పాపం పెద్దలు చెప్పగా వింటూ ఉంటారు, శివుడికి అభిషేకం చేస్తారు, విష్ణువును అలంకరిస్తారు, నారాయణను స్మరిస్తూ ఉంటారు, ఏదో మంచి మంచి గ్రంథాలు చూస్తూ ఉంటారు, పెద్దలు చెప్పింది వింటూ ఉంటూ ఉంటారు. ఆ లోపల వస్తువు వినగా ఒకసారి మనకు ఒకసారి ఎప్పుడో హృదయంలో ఏదో స్ఫురిస్తామని మనకు తెలుస్తూ ఉంటుంది. ఏమంటే అక్కడ ఉందాం పోని, ఏదో మనకు అక్కడ ఉండాలి ఉంది కదా, హృదయ గుహలో ఉందామని మనకు అనిపించినప్పటికీ ఈ అలవాట్లు, మనకున్న అలవాట్లు, మనకున్న సంస్కారాలు, మనకున్న వాసనలు ఏడు చేవలే అక్కడే ఉంటావు, మా దగ్గరికి వచ్చాయని పిడకట్టుకుని లాక్కొస్తా ఉంటాయి. పెద్ద గొప్ప అయిపోయావు నువ్వు, హృదయ గుహలో ఉంటావా? ఎన్ని జన్మల నుంచి మీరు మేము కలిసి ఉన్నాం అంటే నీకు అర్థమవుతుందే, ఎన్ని జన్మల నుంచి మీరు మేము కలుసుకున్నాం, మీరు ఇన్ని జన్మల నుంచి మీరు మేము కలిసి ఉండే ఈ అలవాట్లు, ఈ వాసనలు, ఈ సంస్కారాలు, ఈ తలంపులు మీరు మేము ఇన్ని జన్మల నుంచి కలుసుకుంటే నీకు ఇలా హృదయంలో ఉండిపోతావు, మరి మా మాట ఏంటి, మమ్మల్ని విడిచిపెడతావు అని ఆ ఏం చేస్తాయని ఈ అలవాట్లు అక్కడ అక్కడ ఎంతకాలం ఉంటావులే అని ఆ మనస్సు గారు ఆ జీవుడు యొక్క పిలక పట్టుకుని లాక్కొస్తాయని బయటికి. అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడైనా నీకు ఆ బ్రహ్మము కొంచెం సూచనగా బ్రహ్మము తెలుసున్నప్పటికీ నీకు వాసనాక్షయం అవ్వకపోతే, నీ అలవాట్లలోంచి నీ విడుదల అలాగకపోతే, నీ తలంపుల్లోంచి నీ విడుదల అవ్వకపోతే, నీ ప్రకృతి వాసనలోంచి నీ విడుదల అవ్వకపోతే ఇది నేను హృదయంలో ఉండనివ్వు. ఇప్పుడు తేకాట అలవాటు మూడు ఉన్నారు చూడండి, అక్కడ ఏమనుకుంటాడు బాబు ఇంకా తేకాట మానేద్దాం అనుకుంటాడు. ఈ తేకాట ఆడేవాడికి చేతులు ఉండాలని, ఒక్కడే తేకాట ఆడుకోడు ఎప్పుడు, అడిగి చేతులు ఉన్న నాలుగు చేతులు ఐదు చేతులు ఎన్నో ఉండాలి, నలుగురు ఐదు కూర్చొని ఆడుకుంటారని. పాపం ఒకడు ఏం చేస్తాడు, ఎందుకు పేకాట ఆడి పాడైపోయాము, ఎందుకు ఇంక పేకాట ఆడొద్దు అని పాపం వాడు పేకాట మాడి ఇంటికాడ కూర్చుంటాడు. ఆ జతకాలు వచ్చేస్తాడు. ఈ ఏంటి నువ్వు ధ్యానం మొదలు పెట్టావా, జపం మొదలు పెట్టావా, రా మళ్ళీ మనం వెళ్ళిపోదామని వీడు ఇంటికాడ కూర్చుందని జతకాలు వచ్చి తీసిపోతారు. ఏమంటే ఈ పేక మళ్ళీ అడిగి పేకాట నేర్పేస్తారు. అదే నువ్వు అలవాట్లు ఏం చేస్తాడు, నువ్వు కాదు నిజంగా మనం బ్రహ్మములో ఉందామన్నప్పటికీ, అంటే ఆ జతకాలు వచ్చినప్పటికీ వాళ్ళు ఆ టెంప్టేషన్ లేకుండా ఆ జతకాలను కూడా నువ్వు పోరా నేను రానని చెప్పగల శక్తి వీడికి లేకపోతే వాళ్ళు నీడు తీసుకుపోతారు. అలాగే మనం కూడా బ్రహ్మములో ఉండగలిగితే సరే సరే, లేకపోతే వాసన గారు రమ్మంటున్నారు, ఎలాగో ఏదో పూర్వం నుంచి స్నేహంగా ఉన్నాం కదా అని వీడు ఏదైనా కొంచెం బలగన్న చూపించాడా, ఆ వాసన ఏం చేస్తుందంటే ఈ అలవాటు ఏం చేస్తుందంటే మనసు పెరగ పట్టుకున్న బ్రహ్మంలోకి బయటకు లాక్కొచ్చేస్తుంది. ఇప్పుడు మనకు రోజు సినిమా చూసి అలవాటు ఉందనుకోండి, మనం నలుగురు ముగ్గురు కలిసి వెళ్తా ఉంటాం, సినిమాలు మానేద్దాం ఇంటికాడ కూర్చుంటాం అనుకోండి, అంతకుముందు మనం సినిమాలకు తీసుకెళ్ళి అలవాటు ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మన ఇంటికి వచ్చేస్తారు. అలా నిరోధించుకుంటే మనం సరే సరే నిరోధించుకోవాలి అనుకోండి, వాళ్ళు కూడా వెళ్ళిపోతాం. అంటే మన మనస్సులో బలం లేనప్పుడు, మన మనస్సులో బలం లేనప్పుడు. ఇప్పుడు ఆచార్యులు గారు చెప్పేది ఏంటి, ఎప్పుడైనా ఇక బ్రహ్మం గురించి ఉందాం, సాధన చేసుకుందాం, బ్రహ్మను తెలుసుకుందాం అని బ్రహ్మలో ఉంటాం కొన్ని నేర్చుకున్నా, అంతకుముందు నీకున్న అలవాట్లు నీకున్న సంస్కారాలు వచ్చి ఏం చేస్తాయంటే జీవుని బయటకు తీసుకొచ్చేస్తాయి. ఆచార్యులు వారు చెప్పారు, రోగం బాగా తగ్గిపోయింది అనుకోండి, ఇంకా కొంచెం రోగం ఉందనుకోండి, ఆ కొంచెం రోగం కూడా మరి పెద్ద రోగం అయిపోయే అవకాశం ఉంది. ఆ రోగం పూర్తిగా పోతే పర్వాలేదు, అలాగే నీ కోరిక పూర్తిగా నశించాలి కానీ కొంచెం మిగిలిన మళ్ళీ ఆ కోరిక పెద్ద కోరికలకి తీసుకొచ్చేస్తాయి. దేహాభిమానం ఉన్నంతకాలం మనిషికి దుఃఖం ఉంటుంది, దేహాభిమానం ఉన్నంతకాలం వాడికి 1000 కోట్ల డబ్బున్నా లేకపోతే 15,000 కోట్ల డబ్బున్నా వాడికి దుఃఖం ఉంటుంది. ఆ దేహాభిమానం ఉన్నంతకాలం మనిషిని దుఃఖం విడిచిపెట్టడం, దుఃఖం పీడిస్తుంది వాడిని. ఏమంటాయి ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ 1000 మంది కూర్చున్నాం, మీకు ఎవరికైనా దుఃఖం వస్తామనుకోండి, ఎందుకు మనకి ఈ దుఃఖం వస్తుందని మీరు ఆలోచించుకుంటే ఆ దుఃఖానికి సంబంధించిన కోరిక ఏదో మీకు తప్పనిసరిగా లోపల ఉంటుంది. మీకు నిజంగా ఏ రకమైన కోరిక లేదనుకోని దుఃఖం రానే రాదు. అంటే ఎందుకు మనకి ఈ దుఃఖం వస్తుందని మీరు కూర్చొని ఆలోచిస్తే ఏదో కోరిక మీకు తెలుస్తుంది, హో పలానా కోరిక మనలో ఉంది అందుకే ఈ దుఃఖం వస్తుంది అని మీ అంతటా మీకు తెలుస్తుంది. ఏ కోరిక వల్ల, ఏ వాసన వల్ల, ఏ తలంపు వల్ల, ఏ బంధం వల్ల మీకు దుఃఖం వస్తుందో దాన్ని బయటికి తీసి తగలబెట్టే వరకు దుఃఖం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఓం నమో భగవతే రుద్రాయ. రుద్రాయ, రుద్రుడంటే దుఃఖానికి దుఃఖం యొక్క కారణాన్ని తొలగించేవాడు రుద్రుడు. రుద్రుడంటే శివుడే, అంటే దుఃఖం యొక్క కారణాన్ని తొలగించేవాడు ఎవడు, రుద్రుడు. అంటే అది రుద్రుడిని ఆరాధించగా ఆరాధించగా స్మరించగా స్మరించగా ధ్యానం చేయగా చేయగా అప్పుడు ఏది నశిస్తుంది? దుఃఖ కారణం నశిస్తుంది. దుఃఖ కారణం నశిస్తే దుఃఖం నశిస్తుంది. అంటే ఈశ్వరుడి పట్ల మనకు పరిపూర్ణమైన విశ్వాసం ఉండి ఈశ్వరుని స్మరిస్తుంటే మనస్సు అణిగిపోతుంది. ఒక స్మరణ చాలు మనకు మోక్షం రావటానికి. అయితే అది సిన్సియర్గా చెయ్యాలి. లోచూపు వస్తేనే కానీ లోపల ఉన్న వస్తువు తెలియదు. ఆ లోచూపు ఎవరికి వస్తున్నట్టుంది? మనకు రాదట్టుంది, త్రికరణ శుద్ధులకు వస్తున్నట్టుంది. త్రికరణ శుద్ధులు అంటే ఎవరు? మనస్సు, మాట, చేత. ఈ త్రికరణాలు మనస్సులోని, మాటలోని, చేతలోని ఎవడైతే పవిత్రంగా ఉంటున్నారో, ఎవడైతే శుద్ధంగా ఉంటున్నారో వాళ్ళకి లోచూపు కలుగుతుంది అట్టు. ఇవన్నీ ఏమంటారండి? త్రికరణ శుద్ధులు. ఏమి శుద్ధులు వాళ్ళు? త్రికరణ శుద్ధులు. త్రికరణ శుద్ధులు అంటే మనస్సు ఒకటి, రెండు మాట, మూడు చేత. ఈ మూడాటిలోనే ఎవడైతే పవిత్రంగా ఉంటున్నారో, మూడు ఒకటిగానే ఉంటుందో, మూడు ఒకటిగానే ఉంటున్నాయో వాళ్ళు త్రికరణ శుద్ధులు. ఆ త్రికరణ శుద్ధులకి ఏమొస్తుంది? లోచూపు వస్తుంది. ఏమి చూపు వస్తుంది? లోచూపు వచ్చిన వాడికి లోపల వస్తూ తనంతర తానుగా వ్యక్తమవుతుంది. మనకు అసలు లోచూపే లేదు. ఇప్పుడు శ్రవణం చేయటం వల్ల మనకు లోచూపు కలగాలి. బయటకు చూడమని ఎవరికి చెప్పక్కర్లేదు. బయట చూపు ఎలాగ అలవాటు అయింది మనకి. ఇప్పుడు మనకు నేర్చుకోవాల్సింది, కల్టివేట్ చేయవలసింది ఈ లోచూపుని. ఇక్కడ చెప్పారు ఆచార్యుల వారి రహస్యం అంతా ఇక్కడ చెప్పారు. ఏం చెప్పారంటే, నువ్వెవరవు? బ్రహ్మం. నువ్వెవరవు? బ్రహ్మం. నేను బ్రహ్మము కాదనే తలంపు ఏదొచ్చినట్టు దాన్ని అక్కడ ఆపచే. ఆ తలంపు నువ్వు ఆపిచేవనుకో, నువ్వు బ్రహ్మభావనకు దూరం అయిపోతావు. నువ్వు ఏదైతే అవునో దానికి సంబంధించిన భావన నీకు లేకపోతే ఇంకో రకమైన భావన వస్తే నీకు అహంభావన పెరిగిపోతుంది, బ్రహ్మభావన రాదు. నువ్వు బ్రహ్మము కాదు అనే తలంపు నీకు ఏ తలంపు వచ్చినా అక్కడ ఆపిచే, దాన్ని బంధించు, దాన్ని అరెస్ట్ చేయి. తలంపు విజృంభించకుండా తలంపు పుట్టినప్పుడే దాన్ని నాశనం చేయి. మొక్కను లాగేసినంత తేలిగ్గా చెట్టును లాగేయలేము మనం. మొక్కను లాగినంత తేలిగ్గా చెట్టును లాగగలమా? అది తలంపు పుట్టిన చోట దాన్ని లాగేయటం తేలిక, అది విజృంభించాక దాన్ని పెకలించడం కష్టం. నువ్వేదైతే అవునో ఆ వస్తువు నుంచి నిన్ను దూరం చేసే తలంపుని విడిచిపెట్టు. ఆ తలంపుని మటుకు రానివ్వకు. వచ్చినా కానీ దాన్ని వచ్చిన చోట దాన్ని నిర్మూలన చేయి. నేను నేనే తలంపు వస్తూ ఉంటుంది కదా, మూల తలంపు వస్తూ ఉంటుంది కదా, అది ఏం చేస్తుందంటే నేనే కర్తను, నేనే భోక్తను, ప్రపంచంలో నాకంతా గొప్పవాడు ఎవడు లేడు, ఇదంతా నా మీద ఆధారపడి ఉంది. ఆడు పుట్టకముందు ఈ ప్రపంచం ఉంది, ఆడు చచ్చిపోయేది ఈ ప్రపంచం ఉంటుంది, ఈ ప్రపంచానికంతా నేనే ఆధారం అని చెప్తాడు వాడు. మరి ఆడు పుట్టకముందు ఎవడు చూశాడు ఈ ప్రపంచాన్ని? కొంతమంది మనుషులు మాటలు ఎలా ఉంటాయంటే ఈ ప్రపంచానంతా మేము మోస్తున్నాం అని అంటారు. మరి ఈ ప్రపంచం అంతా ఈడే మోస్తా అంటే ఈడు పుట్టకముందు ప్రపంచాన్ని ఎవడు చూశాడు? వీడు చస్తాడు కదా. మరి ఈడు చచ్చిన తర్వాత ఈ ప్రపంచాన్ని ఎవడు చూస్తాడు? ఎవడైతే ఈ సృష్టికి ప్రాణం పోసాడు, ఈ సృష్టిని చూశాడు, వాడే కానీ నువ్వు కాదురా పొల్లయ్య అంటున్నాడు ఇక్కడ స్వాములు వారు. ఎవడైతే ఈ లోకానికి ప్రాణం పోసాడో వాడే చూడాలి ఈ లోకాన్ని. నువ్వే కూడా చూడటానికి మధ్యలో వచ్చావు, మధ్యలో పోతున్నావు. పని లేనివాడు సన్యాసి కాదు, వాంచ లేనివాడు సన్యాసి అని. పని లేనివాడు సన్యాసి కాదు, వాంచ లేనివాడు సన్యాసి. ఆచార్యులు వారు ఒక చోట చెప్పారు, నీకు లోపల వస్తువు స్పష్టంగా ఉన్నప్పటికీ, స్వతంత్రంగా ఉన్నప్పటికీ బ్రహ్మముకు సంబంధించిన జ్ఞానం, ఆత్మజ్ఞానం సంపాదించలేకపోవడానికి కారణం మూడు వాసనలు. ఒకటి దేహవాసన, రెండు లోకవాసన, మూడు శాస్త్రవాసన. ఈ మూడు వాసనలు నీకున్నంతకాలం లోపల ఉన్న బ్రహ్మజ్ఞానం సంపాదించడానికి ఈ వాసనలు ఒప్పుకో. ఆనంద స్వరూపాన్ని పొందుదాం, మోక్ష అనేది ఇప్పుడు మనం పొందుదాం, ఆ మోక్ష సుఖం అనేది ఇప్పుడే పొందుదాం అని మీరు సాధన ప్రారంభించారనుకోండి, ఈ మూడు వాసనలో మిమ్మల్ని ఆ లోతుకి దిగనపోతాడు. ఏ వాసన? ఒకటి దేహవాసన, రెండు లోకవాసన, మూడు శాస్త్రవాసన. కొంతమంది చూడండి, లోకంలో గొడవలు చెబితే మటుకు శ్రద్ధగా వింటారు, భగవంతుడి గురించి చెబితే మటుకు వినరు. దానికి కారణం లోకవాసన. కొంతమంది ఈ ఉపనిషత్తులో అలాగుంది, ఆ ఉపనిషత్తులో ఇలా ఉంది, ఆ పురాణంలో ఇలాగుంది, ఈ పురాణంలో ఇలాగ ఉందని ఇలా పైపైన తిరుగుతూ ఉంటారు. కానీ లోపల కలమంటే వెళ్ళరు. ఆ విష్ణు పురాణంలో ఇలా ఉంది, ఆ శివపురాణంలో ఇలా ఉంది, ప్రశ్న ఉపనిషత్తులో ఇలా ఉంది, చాంద్రజ్ఞంలో ఇలా ఉంది, ఆ బ్రహ్మాండ పురాణంలో ఇలా ఉంది, బృహదారణ్యకంలో ఇలా ఉంది, ఆ కఠోపనిషత్తులో ఇలా ఉంది, ఆ వాక్యానికి ఈ వాక్యానికి సరిపోతాయి, ఈ పుస్తకాల చుట్టూరు, ఈ శాస్త్రాల చుట్టూ తగలగలు లోపలికి చావరంటే లోపలికి వెళ్ళటం. నువ్వు చావటానికి సిద్ధంగా ఉన్నావు, ఎన్నాళ్ళు చూసి నీ అహంకారం చుట్టూరు తిరుగుతున్నావు, చావటానికి సిద్ధంగా ఉన్నావు, లోపలికి వెళ్ళరా అంటే వాడు వెళ్ళటండి. అంటే ఏంటి, ఈ శాస్త్రవాసన మన లోపలికి వెళ్ళినప్పుడు వాడికి ఇదే పని అంటే ఇంకో పని లేదంటే నా విష్ణు పురాణం ఎలా ఉంది, ఆ కఠోపనిషత్తులో యముడు ఎలా బోధించాడంటాడుతుంది. ఇప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యాన్ని విశ్లేషణ చేసి ఆ వాక్యం అర్థాన్ని మననం చేసుకుని ఆ వాక్యాన్ని తను సొంతం చేసుకుని లోపలికి మొలగాలనే బుద్ధి పుట్టుకుంటున్నాడు. అదే ఆ పేజీలు ఇలా ఉంది, ఈ పేజీలు ఇలా ఉంది, ఇలా తిరుగుతాడు. పుస్తకాలు బయటివే పని కానీ అందులో ఉన్న సారాన్ని వాడు గ్రహించడానికి గుండెకి పట్టించుకోవడం తన ప్రయత్నం చేయడు. ఇంక శాస్త్ర వాసన అని చేయనవ్వదు. గాడిది మంచి గంధపు చెక్కలు మోసికెళ్ళినా ఆ మంచి గంధపు చెక్కలు విరుగు దానికి చేయటం దేనికండి, గాడికి దిక్కు. అలాగే కొంతమంది పుస్తకాలను మోసుకు తిరుగుతాం తలకను అందులో ఏముందో ఇలాగ తెలియదట్టం. అంటే లోపల నీ హృదయగుహలోకి ప్రవేశించకుండా ఈ మూడు వాసనలు నీకు అడ్డొస్తున్నాయి. ఏ అడ్డొస్తున్నాయి? ఒకటి దేహవాసన, రెండు ఒక వాసన, మూడేంటి శాస్త్రం. ఈ వాసనలు నీకు అడ్డొస్తున్నాయి. వాటిని తొలగించే వరకు, ఆయనకి దారి ఇచ్చే వరకు నువ్వు ఆ హృదయ గుహలోకి నువ్వు ప్రవేశించలేవు, ఆ బుద్ధి గుహలోకి నువ్వు వెళ్ళలేవు. ఆ బుద్ధి గుహలోకి నువ్వు దారలేవనుకో, ఇక్కడ ఈ ఈ దేహం అనే గుహలోకి, ఈ దేహం అనే గుర్రకి ఎన్ని కోట్లు జన్మలు ఎత్తినా నువ్వు ఇక్కడ పడి ఉండవలసింది. అంటే నీకు ఆ హృదయ గుహలోకి వెళ్ళే వరకు నీకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, సుఖం లేదు. ఏం అక్కడ చిన్న చిట్కా చెప్తాను మీరు వినండి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఒకటి టైలెట్ చూద్దాం, టైలేద్దాం, కొంచెం టైలేద్దాం. ఇక్కడ ఇప్పుడు దేహవాసన అవుతుంది కదా మనకి, ఇక్కడే చూద్దాం. తర్వాత తర్వాత ఏమన్నా రేపు రేపు అనుకోవడం, ఇక్కడ రేపు గ్రూపు లేదు. ఇక్కడ టైలెట్ చూద్దాం. ఇప్పుడు దేహం ఉంది కదా, ఈ దేహానికి సంబంధించిన స్నేహితుల్ని, ఈ దేహానికి సంబంధించిన చుట్టాలని, ఈ దేహానికి సంబంధించిన మనుషులందరినీ ఇప్పుడు ఒకసారి మర్చిపోండి. మీకు లోపల అంటే హృదయ గుహ ఎలా ఉంది ఇప్పుడు మీకు తెలుస్తుంది. బస్తా బరువు మీ నెత్తి మీద ఉందనుకోండి, అదే సార్ దింపేస్తాం అనుకోండి ఆ బస్తా బరువుని, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మళ్ళీ అనిపిస్తుంది. నేను చెప్పినట్టు చేయండి, ఒక్క నిమిషం చేయండి. మీ దేహానికి సంబంధించిన బంధువుల్ని, మీ దేహానికి సంబంధించిన స్నేహితుల్ని, మీ దేహానికి సంబంధించిన విషయాన్ని ఒక్కసారి ఒక్క నిమిషం మర్చిపోండి. మీ నెత్తి మీద బరువు దింపేసినట్టు ఉంటుంది ఇప్పుడే, అలా నిమిషం చేసి చూడండి. మీ చుట్టాలని, మీ స్నేహితుల్ని, మీకు తెలిసిన వాళ్ళని, చుట్టాలు కాదు స్నేహితులు కాదు తెలిసిన వాళ్ళు, వారు ఎవరో మాకు తెలుసండి అంటే వాళ్ళందరినీ ఒకసారి మీరు మర్చిపోండి. నీకు ఎంత స్వేచ్ఛ, ఎంత స్వాతంత్రం లభిస్తుంది ఇప్పుడు చేసి చూడండి. ఇప్పుడే ఇంటికి వెళ్ళిన తర్వాత కదా ఇక్కడ మీ దేహవాసులు మిమ్మల్ని ఎంత బంధిస్తుందో మీకు తెలుస్తుంది. ఆచార్య స్వాములు వారు ఏం చెబుతున్నారు, ఈ నిరంతరము ఆత్మక అనే దాని గురించి ఆలోచన. ఇది నిరంతరము దేని గురించి ఆలోచన, ఏది సత్యము కాదో, ఏది నిత్యము కాదో, ఏది చైతన్యము కాదో దాని గురించి ఆలోచన. ఆలోచనము దాని గురించి, పొందాలని దీని గురించి. మన ఉద్దేశం ఏమో కలకత్తా వెళ్ళాలని, కానీ ఏ రైలు ఎక్కి కూర్చున్నాం, మద్రాసు వెళ్ళి రైలు ఎక్కి కూర్చున్నాం. అది మద్రాసు వెళుతుందా కలకత్తా వెళుతుందా? మద్రాసు వెళుతుంది. అలాగే నీకు ఆత్మని పొందాలని ఉంది, హృదయ గుహలోకి వెళ్ళాలని ఉంది, కానీ నువ్వు ఆ హృదయ గుహలో ఏ వస్తువు ఉందో ఆ వస్తువుతో సంబంధము లేని విషయాలు, ఆ దానికి సంబంధం లేని తలంపులు, ఏదైతే సత్యము కాదో, ఏదైతే ఆత్మ కాదో, నిరంతరము దాని గురించి ఆలోచిస్తుంటే దీన్ని ఎలా పొందుతావయ్యా? ఈ మాత్రం తెలియటం లేదా నీకు? నీకు ఆలోచన లేదా? నీకు తలకాయ లేదా? భగవంతుడు బుద్ధి ఇచ్చాడు కదా నేను ఆలోచించుకోమని, ఈ మాత్రం తెలియటం లేదా? అంటే నువ్వు దేన్ని పొందాలో దాని గురించి ఆలోచిస్తే, దాని గురించి తపస్సు చేస్తే, దాని గురించి స్మరిస్తే దాన్ని పొందుతావు, కానీ ఏ వస్తువు అయితే ఆత్మ కాదో, ఏ వస్తువు అయితే సత్యము కాదో, దాని గురించి ఆలోచిస్తూ దీన్ని ఎలా పొందుతావో, ఇది ఎలా పోసుకుతుందో, పొసగనే పొసగదు నీకు. పొందటమేమో ఆత్మను పొందాలని, ఆలోచన అంటే ఆత్మ కాని విషయాల మీద ఆలోచన నువ్వు ఎలా పొందుతావు? ఎన్ని కోటి జన్మలెత్తినా నీకు సాధ్యం కాదు అయ్యా. అనాత్మ విషయాల మీద నీ మనస్సు వాడతంటే ఆ వాడిన మనస్సును తీసుకొచ్చి ఏదైతే నువ్వు అవునో దాన్ని స్మరించటమే అభ్యాసం అయ్యా. అభ్యాసం, అభ్యాసం అంటే ఏమిటి? నీ మనస్సు ఏ విషయాల మీద అయితే వాడుతుందో ఆ విషయాల్లోంచి మనస్సుని వెనక్కి లాక్కొచ్చి నువ్వు ఏదైతే అవునో ఆ హృదయ గుహలో నీ మనస్సును పెట్టే, నీ మనస్సును అక్కడ నిలబెట్టి ఉంచటం, నీ మనస్సును అక్కడ నిష్ఠగా ఉంచటమే అభ్యాసం అయ్యా. మనస్సు శిరస్సులో ఎలా ఉంటుందో దాన్ని అలా హృదయంలో నిలబెట్టి ఉంచటమే అభ్యాసం అయ్యా. అదే ప్రాక్టీస్ చేయటం అంటే. అంటే ఇక్కడ ఆచార్య వారు ఏం చెప్పేది ఏంటంటే, ఆ లోపల ఉన్న బ్రహ్మము తప్పించి, లోపల ఉన్న ఈశ్వరుడు తప్పించి, లోపల ఉన్నటువంటి చైతన్యం తప్పించి, లోపల ఉన్నటువంటి చావు లేని ఆ వస్తువు తప్పించి, ఆ మిగతా గొడవలన్నీ నీ అహంభావన కల్పించిన గొడవలే. మనస్సు కల్పించిందంతా జ్ఞానము కాదు, అది అజ్ఞానము. ఏ మనసు అజ్ఞానం కాబట్టి మనస్సు కల్పించిన విషయాలు జ్ఞానం ఎలాగవుతాయా? మనస్సు అజ్ఞానం, మనస్సు అజ్ఞానం కాబట్టి మనస్సు కల్పించిన విషయాలు కూడా అజ్ఞానమే అవుతుందోయ్యా. ఏదైతే నువ్వు అవునది కాదని ఈ మనసు చెబుతూ ఉంటుంది, అందులోంచి నువ్వు బయటపడటమే మోక్షం. భగవాన్ చెప్పారు ఏనుగు దేనికి లొంగదట్టండి. భగవాన్ చెప్పారు ఈ మాట, ఏనుగు దేనికి లొంగదట్టండి, ఒక్క సింహానికి లొంగుతుందట్టు. అలాగే మనస్సు దేనికి లొంగదట్టండి, మనస్సు ఈ ఎరచేమలకు కానీ కండచేమలకు కానీ దేనికి లొంగదట్టండి. మనస్సు ఒక్క హృదయంలో చైతన్యం అనే ఒక సింహానికి జడుస్తున్నట్టు కానీ ఇంకా దేనికి లొంగదట్టు. సింహం కనిపిస్తేనే ఏనుగు కుదిరిగా ఉంటుంది కానీ లేకపోతే దాన్ని ఎవడో పట్టుకోలేడట్టు. ఎవరినండి? ఆ ఏనుగు. అలాగే హృదయంలో ఉన్న చైతన్యానికి మనసు స్వాధీనం అయితే అక్కడ పడి ఉంటుంది కానీ ఆ చైతన్యానికి స్వాధీనం లేకపోతే ఆ ఏనుగు ప్రవర్తన ఎలా ఉంటుందో నీ మనసు ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ఏనుగు దేనికి లొంగదు ఒక సింహానికి తప్పించి. అలాగే నీ మనస్సు కూడా ఆ హృదయంలో ఉన్న చైతన్యం దానికి అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ చైతన్యాన్ని రుచి చూసినప్పుడు అది లొంగుతుంది కానీ అది కండచేమలకి ఎర్రచేమలకి లొట్టిపెట్లకి లొంగదు అయ్యా. ఏది? ఈ మనస్సు. అంటే ఆ చైతన్యానుభవం ఎవరికి కలిగిందో అక్కడ మనస్సు నశిస్తుంది కానీ కేవలం ఈ గుళ్ళు చుట్టూరు తిరిగినంత మాత్రం చేత, నదుల్లో స్నానాలు చేసినంత మాత్రం చేత, తలకాయని మున్నడం చేసుకున్నంత మాత్రం చేత లొంగదు అయ్యా. అలాగని సాధన చేయొద్దని కాదు, లొంగనట్టే కనిపిస్తుంది మరి లొంగదు, అణిగినట్టే కనిపిస్తుంది మళ్ళీ విజృంభిస్తుంటుంది. కానీ ఆ చైతన్యానుభవం దానికి కలిగిందా? ఆ చైతన్య స్రవంతులు ఒకసారి కరిగిపోయిందా? అక్కడది లొంగిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ మనస్సు గారికి దాని మూలం అది తెలిసాక, దాని మూలంలో ఉన్న చైతన్యం దానికి అర్థమయ్యాక, దాని మూలంలో ఉన్న చైతన్యం అది చూసినప్పుడు అది అణిగిపోతుంది. కానీ ఆ మూలంలో ఉన్న చైతన్యం అది చూడనంతకాలం అది విజృంభిస్తుంది ఉంటుంది. కానీ అనగదు, అనగదు సరికదా, దేహం అనే గుల్లలోకి వచ్చేస్తుంది. దేహం అనే గుళ్ళలోకి రావటం అంటే అర్థం ఏంటి? పునర్జన్మ వస్తున్నాను. నువ్వు ఏదైతే నువ్వు కాదో అది గట్టిగా నేనే అనుకుంటున్నావు. నువ్వు ఏదైతే కాదో అది గట్టిగా నేనే అనుకుంటున్నావు. దానికి సంబంధించిన పిడికిళ్ళలోంచి నువ్వు బయటకు రావటానికి జ్ఞాన యజ్ఞం. మోక్షం అంటే విడుదల. నువ్వు కాని దాంట్లోంచి విడుదల పొందితే నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది. మోక్షం అంటే విడుదల. దేంట్లోంచి విడుదల? దేహంలోంచి విడుదల కాదు. దేహంలోంచి విడుదల ఎందుకు? మనం చచ్చిపోయినప్పుడు ఖాళీ చేస్తారు కదా శ్మశానంలో. మోక్షం దేహానికి కాదు. మోక్షం దేనికి? ఏ తలంపైతే, ఏ మూల తలంపైతే ఈ దేహము నేను, దేహము నేను, దేహము నేను, ఇంద్రియములు నేను, ఇంద్రియములు నేను, ప్రపంచము నేను, లోకము నేను, లోకము నేను, ఏ తలంపైతే నిన్ను దేహంతో బంధిస్తుందో ఆ తలంపులోంచి, ఆ మూల తలంపులోంచి విడుదల పొందటం మోక్షం. ఇది బాగా అర్థం చేసుకోండి. మోక్షం అంటే విడుదల. దేహంలోంచి విడుదల కాదు. దేహంలోంచి విడుదల పొందడానికి మీరు సాధన చేయక్కర్లేదు, భక్తి ఎక్కర్లేదు, సాధన అక్కర్లేదు, స్మరణ అక్కర్లేదు. దాన్ని సాధన చేయకపోతే మనకు చావు రాదండి, వస్తుంది. అది కాదు, దేహంలోంచి విడుదల కాదు. దేహం ఉండగానే దేహాభిమానంలోంచి, దేహ బుద్ధిలోంచి, దేహానికి పరిమితమైన నేనులోంచి ఎవడైతే విడుదల పొందాడో వాడికి మోక్షం. అంటే దేహగతమైన నేనులోంచి ఎప్పుడైతే నువ్వు విడుదలయ్యావో అప్పుడు నిజమైన నేను నీకు తెలుస్తుంది. ఆ నిజమైన నేనే భ్రమం. ఆ నిజమైన నేనే భ్రమం. అదే శాంతి, అదే పరమపదం. ఎక్కడికి వచ్చిన తర్వాత నువ్వు తిరిగి రావలసిన పని లేదు, అక్కడికి చేరుకో అన్నాడు కృష్ణుడి గీతలో. ఏ పరమపదం పొందిన తర్వాత నువ్వు మళ్ళీ ఈ ప్రకృతిలోకి రావక్కర్లేదు, అటువంటి పరమపదం చేరుకోవయ్యా. అక్కడికి వస్తే నువ్వు ఇంక తిరిగి ఇక్కడికి రావక్కర్లేదు. అది నా స్థానం, అది నా స్థితి, అది నా స్వరూపం, అదే మోక్షం, అదే నిర్వాణం, అదే స్వర్గరాజ్యం. అలా కాదండి, చాలా సంతోషంగా ఉందండి, మాకు బాగా ఉన్నాయండి, చాలా సంతోషాలు వచ్చేస్తాయండి, చాలా సంతోషం. ఎలా అనుకుంటే నీ సంతోషాలన్నీ దుఃఖాల కింద మారిపోయి వచ్చే జన్మలు నీకు సిద్ధంగా ఉన్నాయంటున్నారు స్వాములు వారు. ఏవైతే ఇప్పుడు మనం సుఖాలనుకుంటున్నామో, ఏవైతే మనం సంతోషాలు అనుకుంటున్నామో, ఏవైతే భోగాలు అనుకుంటున్నామో, భవిష్యత్తు జన్మల్లో ఈ భోగాలే, ఈ సంతోషాలే నీకు దుఃఖాల కింద మారటానికి సిద్ధంగా ఉండాలి. ఈ హృదయంలో ఉన్నటువంటి స్వతంత్రమైన సుఖం మీద నీ మనస్సు ఆధారపడకుండా బాకీ విషయాల మేంచి కనుక సంతోషాన్ని మనసు దొరుకుంటే ఆ సంతోషం భవిష్యత్తులో నీకు దుఃఖం కింద మారిపోతుంది. అది ఇక్కడ స్వాములు వారి ప్రతిపాద్యం. ఈ లోపల ఉన్న మనస్సు ఎలా చెబుతాంటే, అది ఎలా చెబుతాంటే నువ్వు అలా వింటున్నంతకాలం నీకు మోక్షం రాదు. దేన్నైతే నువ్వు విడిచిపెట్టాలో అది చెప్పినట్టు నువ్వు వింటా అంటే నీకు మోక్షం ఏంటి? నేను లాజిక్ చూడండి. స్వాముల వారు చెప్తే ఎత్తుకడ చూడండి. దేన్నైతే నువ్వు విడిచిపెట్టాలనుకుంటున్నావో, దేనైతే నువ్వు విడిచిపెట్టాలనుకుంటున్నావో అది చెప్పినట్టు నువ్వెంతంటే నీకు మోక్షం ఏంటి? కోటి జన్మలు ఎత్తినా నీకు మోక్షం రాదు. ఇప్పుడు సినిమాకి మానేయాలనుకుంటున్నాను, కానీ నేను రోజు సినిమాకి వెళ్ళి వాళ్ళతో స్నేహం చేస్తున్నాను, నేను ఇంక సినిమా ఎలా మానగలను? దేన్ని నువ్వు విడిచిపెట్టాలనుకుంటున్నావో దాంతో సహవాసం చేస్తా అంటే, దాని మాట వింటా అంటే దాన్ని ఎలా విడిచిపెట్టగలవయ్యా? దానికి ఎలా దూరం అవ్వగలవు? అవ్వలేదు. ముందు దాని చుట్టూరు తిరగటం మానే. బాంబేలో కొంతమంది ఈ పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళు పిల్లల్ని మామూలుగా ఈ హై స్కూల్కి కాలేజీకి పంపరు వాళ్ళు. ఇప్పుడు మనం బడిలోకి పంపుతాం కదా పిల్లల్ని, అలా పంపరు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే, బాగా డబ్బిచ్చి ఆ పెద్ద పెద్ద బాగా చదువుకున్న వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి ఇంటికాడ వాళ్ళకి చదువు చెప్పించి పరీక్షలు ఇంటికాడ నుంచే పంపించి రాయిస్తారు. బళ్ళోకి మట్టికి పంపరు. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటి? బళ్ళోకి పంపామా, ఎవరో తొందరలో దొరుకుతారు స్నేహితులు, వాళ్ళు జతలు వెళ్ళి పడతారు, వాళ్ళు పాడైపోతారు. ఈ వేలాది కోట్లు వీళ్ళు ఎలా మెయింటైన్ చేయగలరు? అంటే భౌతిక విషయంలోనే డబ్బు విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఉంటే వాళ్ళు ఇంకా ఆధ్యాత్మిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు ఆలోచించండి. ఇక రూపాయలు కాపాడుకోవడం కోసం ఇన్ని మెరుపులుగా ఉంటారు వాళ్ళు. అటువంటిది మన హృదయంలోకి వెళ్ళటానికి ఎంత జాగ్రత్త పడాలి? అజాగ్రత్త పనికి రాదు, యామరుపాటు పనికి రాదు అని చాందోగ్య పరిషత్తులు చెప్తాడు. అజాగ్రత్త పనికి రాదు, యామరపాటు పనికి రాదు. కఠోపన శక్తులు ఇంకో మాట చెప్తాడు, కత్తి యొక్క అంచులు నడిచేవాడు ఎంత జాగ్రత్తగా నడవాలో, నువ్వు హృదయ గుహలోకి వెళ్ళాలంటే అంత జాగ్రత్తగా నీ ప్రవర్తన చూసుకుంటేనే కానీ హృదయ గుహలోకి వెళ్ళలేవు. అంటే కత్తి అంచు మీద నడిచేవాడు ఏమాత్రం అజాగ్రత్తగా నడిచినా కాలు తెగిపోతున్నాడు. అలాగే కత్తి అంచు మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా నడుస్తాడో, అలాగే నీ హృదయ గుహలోకి నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు నీ ప్రవర్తన అంత చక్కగా తీర్చిదిద్దుకుంటేనే కానీ హృదయ గుహలోకి నువ్వు ప్రవేశించలేవు. హృదయ గుహలోకి ప్రవేశిస్తేనే కానీ నువ్వు దేహం అనే గుహలోకి రావటం మారవు. అంటే దేహం అనే గుర్రలోకి నువ్వు మళ్ళీ వచ్చేస్తుంది. దాని అర్థం ఏంటి? మళ్ళీ పునర్జన్మ నీకు వచ్చి తీరుతుందని. ఇది మనసు వేరు ఆత్మ వేరేనా, రెండు ఒకటేనా అని ఇది ప్రశ్న. మనస్సు లేకుండా ఆత్మ ఉండగలదు, కానీ ఆత్మ లేకుండా మనస్సు ఉండలేదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, సముద్రం ఆత్మ, ఆ సముద్రంలో ఉన్న బుడగ మనస్సు. సముద్రం ఏంటి? ఆత్మ. ఆ సముద్రంలో కూడా బుడగలు ఉంటాయి, ఆ బుడగేమో మనస్సు. ఏమండి ఇప్పుడు ఇంటికి ఆ బుడగ నీరా నీరు కాదా? ఆ బుడగ నీరా నీరు కాదా? నీరే కానీ బుడగ 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 అంటున్నాం మనం. అది నీరే కానీ బుడగ 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 అంటున్నాం. ఏం చేత? ఆ నీరు ఒక ఆకారం ధరించి, ఆకారం ధరించినా అది నీరే. ఆ బుడగలో నీరు తీసేసామనుకోండి మనం, అనుకోండి ఆ బుడగలో నీరు తీసేసామనుకోండి, ఇక్కడ బుడగ ఎక్కడ ఉంటుంది? బుడగ ఉండదు. అంటే నీరే మనకి ఎలా కనిపిస్తుంది? బుడ కింద కనిపిస్తుంది. అలాగే ఆత్మే మనసు కింద కనిపిస్తుంది, ఆత్మే మనకి మనసు కింద కనిపిస్తుంది. అయితే బుడగ బుడగ యొక్క ఆకారం తీసిస్తే ఏమవుతుంది? నీరే అవుతుంది. అలాగే మనస్సు దేనితోటైతే తాదాత్యం పొందుతుందో, ఏ రూపాలతోటి ఏ నామాలతోటి తాదాత్యం పొందుతుందో, ఆ బుడగని చింపేస్తే అది నీరు ఎలాగవుతుందో, అది నీరే, అది నీటి ఆకారం చెంది ఎలా చెందుతుందో, అలాగే మనస్సు ఏ రూపాన్ని ఏ నామాన్ని అంటిపెట్టుకుని ఉంటుందో, ఆ రూపంలోంచి ఆ నామంలోంచి మనస్సును విడుదల చేస్తే ఇది మనస్సు కాదు, ఇది ఆత్మీయ సంగతి నీకు తెలుస్తాం. రోజు వంట చేసుకుంటాం కదా, ఆ పొయ్యిలా చేస్తాం, ఆ మంటలోంచి కొన్ని కణాలు ఇలా పైకి లభిస్తూ ఉంటాయి, ఆ నిప్పు కణాలు కొన్ని ఇలా ఇలా పైకి లభిస్తూ ఉంటాయి. మీకు అర్థమవుతుంది? మంట లేకుండా కణాలు ఉండలేవు, ఆ కణాలు లేకుండా మంట ఉండగలదు. ఆ కణాలకు ఏది ఆధారం? ఆ కణాలకి మంట ఆధారం, అలాగే నీ మనస్సు కూడా ఆత్మ ఆధారం. మనస్సు అంటే ఏం లేదు, కొన్ని స్థలం పోయి మూట. ఇప్పుడు మీ ఇంట్లో పొలలు ఉన్నాయనుకోండి, పొలలు మన్నుతున్నాయనుకోండి ఉదాహరణకి, అందులో ఒక్కో పొల ఒక్కో పొల బయటికి తీసేయండి, అప్పుడు ఏం ఆడిపోతుంది? మంట ఆడిపోతుంది. అలాగే మీ మనసులోనే ఒక తలంపు ఒక తలంపు తీసేయండి, మీరు ఆత్మ అనే సంగతి మీకు తెలుస్తుంది. అంటే ఇక్కడ మీరు గ్రహించవలసింది ఒకటి, ఇక ఈ ప్రశ్న ఎవరు అడిగారు? మంచి ప్రశ్న అడిగారు. దీనికి ఉపాయం చెప్తాను జాగ్రత్తగా, పుస్తకాలు అంటే ఒక ఉపాయం చెప్తాను. ఒకసారి ఉపాయం ఉంటే అపాయంలో ఉంది బయటకు రావచ్చు. మనం ఆత్మనే మనసు కింద చూస్తున్నాం, ఆత్మనే మనసు కింద, ఆత్మనే మనసు కింద చూడకుండా ఆత్మ కింద చూస్తే నువ్వు మనసులోంచి బయటకు వచ్చేస్తావు. బుడగని బుడగ్గా చూడకు, బుడగను కూడా నువ్వు నీరుగా చూడు. ఏం చేత? నువ్వు బుడగ్గా కనిపించి నీరే కాబట్టి. అలాగే నీకు మనసుకి ఎవరు మీకు కనిపిస్తున్నారు? ఆత్మే కనిపిస్తుంది. అంచేది నువ్వు మనస్సును మనస్సుగా చూడకు, ఆత్మగా చూడు. ఇది బాగా అర్థం చేసుకున్నాం. ఆత్మనే మనసుగా చూస్తున్నాం, ఆత్మనే మనసుగా చూడకుండా ఆత్మ కింద చూడు. నీకు మనోభావన పోతుంది, అఖండమైన భావన వచ్చేస్తుంది. అంటే రూపభావన పోతుంది, నామభావన పోతుంది. మీరు అడిగిన ప్రశ్న ఏంటి? ఒకటా రెండా? రెండు కాదు ఒకటే, రెండు కాదు ఒకటే. బాగా అర్థం చేసుకోండి. మీరు మనకు ఆత్మే మనసు కింద కనిపిస్తాం, కానీ మనం ఏం చేస్తాం? మనసును ఆత్మగా చూస్తున్నాం, దేహాన్ని ఆత్మగా చూస్తున్నాం. ఇక్కడ మనం బంధింపబడుతున్నాం. ఆత్మను ఆత్మగా చూస్తే మనం బంధింపబడం, మనస్సుని దేహాన్ని ఆత్మగా చూస్తున్నాం. భగవాన్ ఒకసారి ఈ ప్రశ్న అడిగారు. ఏమని అడిగారంటే, ఒకటా రెండా అన్నాడు. మనం ఇప్పుడు ఒకటని చెప్పేశాం, భగవాన్ అలా చెప్పలేదు. ఎప్పుడు అన్నారు వాడు. అన్నాడు ఇప్పుడే అన్నాడు. అయితే రెండే అన్నాడు. అంటే నీకు దేహాభిమానం ఉన్నప్పుడు రెండు, దేహాభిమానం లేకపోతే ఒకటే. బాగా అర్థం చేసుకోండి. నాకు దేహాభిమానం ఉన్నప్పుడు నేను జీవుణ్ణి, నువ్వు దేవుడు. నాకు దేహాభిమానం పోయింది అనుకో, నువ్వేదో అది కూడా నేనే. నీకు దేహాభిమానం ఉంటే రెండు, దేహాభిమానం పోతే ఉన్నది ఒకటే అన్న సంగతి నీకు తెలుస్తా.